ఒక ఉపాధ్యాయునిగా కొన్నిసార్లు ప్రపంచములోని అనేక దేశాలలో ప్రయాణం చేసే అవకాశము నాకు వస్తుంది. ప్రతి ప్రయాణమునకు ముందు రెండు ముఖ్యమైన విషయాలు నేను ఖచ్చితంగా అర్థము చేసుకుంటాను. మొదటిగా, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకుంటాను. రెండవదిగా, ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు ఎలా వెళ్లాలో నేను తెలుసుకుంటాను. నేను విమానం ఎక్కాలా, బస్సు ఎక్కాలా, లేదా ఏ మాధ్యమం ద్వారా ప్రయాణం చేయాలి అని. అవును, అపోస్తలుల కార్యములను చదివేటప్పుడు కూడా మనం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. కథ ఎక్కడ ఆరంభమై ఎక్కడ వరకు కొనసాగుతుంది మరియు మన లక్ష్యముకు మార్గదర్శకముగా ఉండునట్లు లూకా ఏ విధమైన సాహిత్య లక్షణాలు లేదా ప్రణాళికలను ఉపయోగించాడు అనే విషయాలను ఇది తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యములు అను మన పాఠ్యక్రమములో ఇది రెండవ పాఠము. ఈ పాఠ్యక్రమములో యేసు పరిచర్యను కొనసాగించిన ఆదిమ సంఘ నివేదికను మనము పరిశీలన చేస్తాము. ఈ పాఠమునకు ఆకృతి మరియు విషయ సూచిక అనే పేరు పెట్టాము. ఎందుకంటే దీనిలో మనము లూకా తన పుస్తకమును అమర్చిన పద్ధతిని చూస్తాము మరియు ఆయన బోధించుటకు ఉద్దేశించిన సందేశమును కూడా చూస్తాము. ఆకృతి మరియు విషయ సూచికను గుర్చిన మన పరిశీలన మూడు భాగములుగా విభాగింపబడినది. మొదటిగా, పుస్తకం యొక్క అలంకారిక ప్రణాళికను పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యములు వ్రాయుటకు లూకా ఉపయోగించిన పద్ధతి మన అనువాదమును ఏ విధముగా ప్రభావితము చేస్తుందో చూద్దాము. రెండవదిగా, పుస్తకం యొక్క విషయ సూచికను పరిశీలన చేద్దాము మరియు పుస్తకం ఏర్పాటు చేసిన విధానమును చూచి మొదటి శతాబ్దములో ఈ పుస్తకమును ఏ విధముగా అర్థము చేసుకున్నారో చూద్దాము. మూడవదిగా, పుస్తకం యొక్క ఆధునిక అనువర్తనము కొరకు ఒక నమూనాను ఇద్దాము మరియు లూకా యొక్క ప్రాచీన సందేశము అధికారికముగా నేడు ఎలా మాట్లాడుతుందో చూద్దాము. మొదటిగా, అపోస్తలుల కార్యముల యొక్క అలంకారిక ప్రణాళికను చూద్దాము. బైబిలులో ఏదైనా పుస్తకమును మనము చదివినప్పుడు రచయిత తన అభిప్రాయాలను గూర్చి పాఠకులకు బోధించే విధానమును తెలుసుకోవడం చాలా అవసరం. మనం ఈ విధమైన ప్రశ్నలను అడగాలి. రచయిత ఈ పుస్తకము ఎందుకు వ్రాశాడు? తన వాదనను నిరూపించుటకు అతడు ఏ విధమైన అధికారమును ఉపయోగించాడు? మరియు తన పాఠకులు సరైన నిర్ణయమును తీసుకున్నట్లు పురికొల్పుటకు తన పుస్తకాన్ని ఎలా రూపొందించాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేక మెలకువలను అందిస్తాయి. వాటిని మనము ఎన్నడూ విస్మరించకూడదు. అపోస్తలుల కార్యములను మనము అధ్యయనము చేయుచుండగా లూకా ఉపయోగించిన అలంకారిక ప్రణాళిక యొక్క మూడు కోణాలను పరిశీలన చేద్దాము. మొదటిగా, అతడు ప్రకటించిన ఉద్దేశమును గుర్చి మాట్లాడదాము. రెండవదిగా, అతడు అధికారముపై ఆధారపడుటను గుర్చి మాట్లాడదాము. మరియు మూడవదిగా, పుస్తకమంతటిలో అతడు ఉపయోగించిన కొన్ని నిర్మాణాత్మక పద్ధతులను గుర్చి మాట్లాడదాము. అపోస్తలుల కార్యములను వ్రాయుటకు లూకా చెప్పిన ఉద్దేశమును పరిశీలన చేస్తూ ఆరంభించుదము. ప్రజలు ప్రాముఖ్యత గల సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన రచనలను వ్రాసినప్పుడు సాధారణముగా వారికి అనేక ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఉంటాయి. అలాగే లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు అను రెండు వాల్యూములను వ్రాసినప్పుడు కూడా ఇదే వాస్తవమై ఉంది. తన రచన థియోఫిలాను మరియు సంఘమును అనేక విధాలుగా ప్రభావితము చేస్తుందని అతడు ఆశించాడు. కాబట్టి అతని ఉద్దేశాలను అతి సూక్ష్మీకరణము చేయకుండా మనము జాగ్రత్త వహించాలి. ఏదేమైనా, లూకా తన రచనను వ్రాయడానికి ఒక ఉద్దేశము ఉందని స్పష్టము చేశాడు. మనము చూడబోవచ్చున్నట్లుగా లూకా తన రచనను వ్రాయడానికి ద్వంద్వ ఉద్దేశము కలిగి ఉన్నాడని స్పష్టముగా చెప్పాడు. ఒకవైపు చారిత్రక ఉద్దేశాలు ఉన్నాయని లూకా ప్రకటించాడు. అనగా, మొదటి శతాబ్దములో సంఘం యొక్క సత్యమైన మరియు ఆధారిత చారిత్రక రచనను వ్రాయాలనే కోరిక. మరోవైపు ముఖ్యమైన వేదాంత ఉద్దేశాలు ఉన్నాయని ప్రకటించాడు. అనగా, సత్యమును ధృవీకరించి ప్రకటించాలనే మరియు సువార్త సందేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనే కోరిక. లూకా కలిగి ఉన్న ద్వంద్వ ఉద్దేశం యొక్క రెండు కోణాలను పరిశీలన చేద్దాము. నిజమైన చారిత్రక కథనమును వ్రాయాలనే ఆయన ఉద్దేశమును పరిశీలన చేస్తూ ఆరంభించుదము. లూకా సువార్త మొదటి అధ్యాయము 1-3 వచనాలలో లూకా వ్రాసిన పరిచయ పలుకులలో ఆదిమ సంఘము యొక్క వాస్తవిక చరిత్రను వ్రాయుటకు కోరిక కలిగి ఉన్నానని లూకా సూచించాడు. అక్కడ అతడు వ్రాసిన మాటలను వినండి. ఆరంభము నుండి కనులారా చూచి వాక్యసేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. నిజమైన చరిత్రను వ్రాయాలను లూకా కోరిక ఈ వాక్యభాగములో అనేక విధాలుగా స్పష్టము చేయబడింది. మన మధ్యను నెరవేరిన కార్యములు అని చెప్పినప్పుడు అతడు జరిగిన చారిత్రక సంఘటనలను సూచించాడు. అతడు నమోదు చేసిన విషయాలను కనులారా చూచిన వారిని కలిసి తెలుసుకొని వాటిని తరచి పరిష్కారముగా వ్రాశానని లూకా నివేదించాడు. వరుసగా రచించుటకు జాగ్రత్త వహించానని చెప్పాడు. తద్వారా అతడు నివేదించిన సత్యము ఖచ్చితముగా మరియు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించబడుతుంది. క్లుప్తంగా లూకా తన రెండు వాల్యూముల రచనను అనగా లూకాసు వార్త మరియు అపోస్తులుల కార్యములను ఒక వాస్తవిక చారిత్రక రికార్డును అందించడానికి ఉద్దేశించాడు. సువార్తలో యేసు జీవితముతో ఆరంభించి మొదటి శతాబ్దపు ఆదిమ సంఘమును గూర్చి అపోస్తులుల కార్యములలో కొనసాగించాడు. లూకా వాస్తవిక చారిత్రక రికార్డును వ్రాయడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే బైబిలులో పదే పదే చెప్పబడిన మౌలిక సూత్రమును ఆయన అర్థము చేసుకున్నాడు. అది దేవుడు తన్ను తాను వాస్తవిక చరిత్ర, స్థలము మరియు కాలములో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన తన రక్షణ మరియు తీర్పును తీసుకురావడానికి చరిత్ర ద్వారా పనిచేశాడు. దురదృష్టవశాత్తు ఇటీవల శతాబ్దాలలో అనేక విమర్శనాత్మక పండితులు రక్షణ మరియు తీర్పు అన్న అంశాలు వాస్తవిక చరిత్ర నుండి పరస్పరం ప్రత్యేకమైనవని వాదించారు. సాధారణంగా దేవుని యొక్క అతీంద్రియ కార్యాలు చరిత్రలో, స్థలములో మరియు కాలములో జరుగవని వారు చెప్తుంటారు. బదులుగా వాస్తవిక చరిత్ర అతీంద్రియమైనది కాదుగాని సహజమైనదని వారు విశ్వసించారు. తత్ఫలితముగా విమర్శనాత్మక వేదాంత పండితులు దేవుని కార్యాలను గురించి లేఖనములో చదివినప్పుడు ఈ వాక్యభాగాలను అవాస్తవిక మతపరమైన భావాల యొక్క వ్యక్తీకరణలుగా భావిస్తారు. ఇది ఒక విధమైన ధర్మకల్పన. అయితే తాను ధర్మకల్పన వ్రాయడానికి ప్రయత్నించుటలేదని లూకా స్పష్టము చేశాడు. అతడు వాస్తవిక చరిత్రను అందించాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు. వాస్తవానికి తన ప్రకటనలను ధృవీకరించడానికి లేదా కొట్టివేయడానికి సులభతరము చేసే విధముగా అతడు వ్రాశాడు. ఒక ఉదాహరణగా లూకా తన కథనాలను సుప్రసిద్ధమైన చారిత్రక నేపథ్యములో అమర్చాడు. ఉదాహరణకు అపోస్తుల కార్యములలో 5:34 గమలియేలు, 18:12 గల్లియోను, 23:26 ఫెలిక్సు, 24:27 ఫెస్తు వంటి మనుష్యులను గుర్చిన సూచనలు మనము కనుగొంటాము. వీరందరూ ప్రాచీన యూదుల ప్రపంచములో మరియు రోమా ప్రపంచములో సుప్రసిద్ధమైన వారు. ఈ మనుష్యులను గూర్చి మరియు ఇతర చారిత్రక వివరణలను గూర్చి ప్రస్తావించుట ద్వారా తన రచనను స్వతంత్రంగా పరిశీలన చేసే అవకాశమును లూకా పాఠకులకు కల్పించాడు. ఈ మనుష్యులను గూర్చి మరియు అతడు నివేదించిన సంఘటనలను గూర్చి అవగాహన కలిగిన ఇతరులతో వారు మాట్లాడగలరు మరియు కొన్ని సందర్భాలలో అదే విషయమును గూర్చిన ఇతర రచనలను కూడా వారు చదవగలరు. లూకా నివేదికలు వాస్తవికమైనవి కాకపోతే సంశయవాదులు వాటిని తిరస్కరించుట చాలా సులభముగా ఉండేది. ప్రత్యేకముగా 19వ శతాబ్దము చివరి నుండి అనేక మంది పండితులు అపోస్తలుల కార్యముల యొక్క చారిత్రక వాస్తవికతను అనేక అదనపు బైబిల్ పుస్తకాలు మరియు ఇతర పురావస్తు డేటాతో పోల్చడం ద్వారా పరిశీలన చేశారు. ఈ అధ్యయనాలు లూకా విశ్వసనీయ చరిత్రకారుడుగా ఉన్నాడని అనేక విధాలుగా సూచిస్తున్నాయి, కానీ రెండు నిర్దిష్ట ఉదాహరణలను పేర్కొనడానికి మాత్రమే సమయం అనుకూలిస్తుంది. మొదటిగా అపోస్తలుల కార్యములు 28:7 లూకా నిర్దిష్ట చారిత్రక పరిభాష యొక్క జ్ఞానాన్ని ప్రతిబింబించాడు. అక్కడ మెలితే ద్వీపపు నాయకుని గూర్చి ఆ ద్వీపములో ముఖ్యుడు అని అతడు సూచించాడు. ఈ అసాధారణమైన పరిభాష శతాబ్దాలుగా అనేక మంది వ్యాఖ్యాతలను అబ్బురపరిచింది, కాని ఆ కాలములో ఇది వాస్తవముగానే నాయకుని యొక్క అధికారికమైన బిరుదుగా ఉండేది అని ఇటీవల పురావస్తు పరిశోధన తెలియజేస్తుంది. రెండవదిగా అపొస్తలుల కార్యములు 27:21-26 ఓడలో పౌలు చేసిన కార్యాలను చారిత్రక పరిశోధన ద్వారా ధృవీకరించబడిన మార్గాలలో లూకా వివరించాడు. పౌలును రోమాకు తీసుకుని వెళ్తున్న ఓడలోని సిబ్బంది మొత్తముతో మాట్లాడి గొప్ప తుఫాను సమయములో ఆయన వారిని ప్రోత్సహించి సలహా ఇచ్చినట్లుగా లూకా వ్రాశాడు. ఖైదీగా ఉన్న పౌలుకు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుట అసాధ్యమని గతములో అనేక విమర్శనాత్మక పండితులు వాదించారు. కాబట్టి లూకా అపోస్తులుని యొక్క కాల్పనిక శౌర్యమైన చిత్రమును సృష్టించాడని వాదించారు. అయితే నౌకలు తీవ్రమైన ప్రమాదములో ఉన్నప్పుడు సిబ్బందితో మాట్లాడి సలహా ఇవ్వడానికి 1వ శతాబ్దపు సముద్ర చట్టము ఎవరికైనా అనుమతినిచ్చింది అని ఇటీవల పరిశోధన తెలియజేస్తుంది. చరిత్ర యొక్క వాస్తవాలకు లూకా చూపిన విశ్వసనీయతను ఈ ఉదాహరణలు వివరిస్తాయి మరియు వాస్తవిక చారిత్రక సంఘటనలను వ్రాయటలో గల ఆయన ఉద్దేశము దేవుని యొక్క నిత్య సత్యము జీవితములోని వాస్తవికతలకు భిన్నముగా లేదని మనకు జ్ఞాపకము చేస్తుంది. బదులుగా బైబిల్ విశ్వాసములో రక్షణ అనున్నది వాస్తవిక చరిత్రలో నుండి లేదా వాస్తవిక చరిత్ర ద్వారా వస్తుంది. ఇందుమూలముగానే లూకా వాస్తవమైన చారిత్రక కథనమును వ్రాయుటకు పూనుకున్నాడు. లూకా యొక్క చారిత్రక ఉద్దేశమును మనసులో ఉంచుకుని లూకా ఉద్దేశములోని 2వ కోణమును చూద్దాము. అపోస్తలుల కార్యములలో సువార్త సందేశం యొక్క వాస్తవికత మరియు శక్తిని ప్రకటించు వేదాంత ఉద్దేశము. లూకా సువార్త 3:4 మాటలను మరోసారి వినండి. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. మనం ఇక్కడ చూస్తున్నట్లుగా థియోఫిల మరియు ఇతరులకు ఉపదేశించబడిన సంగతులను నిశ్చయపరచడానికి లూకా అపోస్తలుల కార్యముల చరిత్రను వ్రాశాడు. అపోస్తలుల కార్యములు ఒక విధమైన ఉత్ప్రేరక లేదా ఉపదేశ చరిత్రగా పరిగణించబడింది అని దీని అర్థం. అపోస్తలుల కార్యములలో నివేదించబడిన చారిత్రక సంఘటనల వేదాంత ప్రాముఖ్యతపై కొన్ని దృక్పథాలను, కొన్ని వేదాంత విశ్వాసములను, కొన్ని దృక్కోణాలను థియోఫిల మరియు ఇతర పాఠకులు కూడా అవలంబించాలని లూకా కోరాడు. మునుపటి పాఠములో మనము చూసినట్లుగా లూకా క్రీస్తు యొక్క ప్రభుత్వము మరియు రాజ్యము యొక్క వెలుగులో ప్రపంచమును మరియు చరిత్ర అంతటినీ చూశాడు. పాత నిబంధన నిరీక్షణలు మరియు వాగ్దానములు యేసు మరియు సంఘము ద్వారా నెరవేర్చబడుట అతడు చూశాడు. ఆదిమ సంఘములో సంఘటనలను గూర్చిన అతని నివేదికను ఈ వెలుగులోనే చూడాలని, క్రీస్తు దేవుని ఆత్మ ద్వారా క్రీస్తులో దేవుని రాజ్యాన్ని ఏ విధముగా నిర్మించాడో మరియు ఏ విధముగా కొనసాగిస్తున్నాడో థియోఫిల చూడాలని ఆయన కోరాడు. కాబట్టి మనం అపోస్తలుల కార్యములను చదువునప్పుడు చాలా కాలం క్రితం ఏమి జరిగిందో కేవలము తెలుసుకోవాలనే ఉద్దేశముతో మాత్రమే వాస్తవిక సత్యాలను నివేదించలేదు అని మనము జ్ఞాపకముంచుకోవాలి. బదులుగా సంఘముకు పునాదిగా ఉన్న బోధనలపై కూడా అతడు దృష్టి పెట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క నిరంతర కార్యమును గుర్చిన విశ్వసనీయ సాక్ష్యము. లూకా యొక్క పేర్కొనబడిన ద్వంద్వ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని అతని అలంకారిక ప్రణాళికలోని 2వ కోణమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అతని అధికారము మీద ఆధారపడుట. లూకా తన సొంత అధికారం మీద కాక క్రీస్తు మరియు ఆయన అపోస్తలుల అధికారం మీద ఆధారపడి నమోదు చేయబడిన చారిత్రక మరియు వేదాంత సత్యాలను నొక్కి చెప్పాడు. ఈ విధముగా లూకా సువార్త యొక్క నిజమైన సాక్షిగా పనిచేశాడు. అపోస్తలుల కార్యములలో అబ్బురపరిచే ఒక విషయమేమిటంటే క్రీస్తుకు సాక్షులుగా పనిచేసిన వారి యొక్క మాటలకు మరియు కార్యాలకు ఎక్కువ భాగం అంకితము చేయబడిన విధానము. క్రీస్తు పరలోకముకు ఆరోహణమైనప్పుడు ఆయన తన అపోస్తలులకు సాక్షులు అనే పేరు పెట్టాడు మరియు ఆయన మీద ఆధారపడి ఆయన రాజ్య పనిని విస్తరింపజేయడానికి వారికి అధికారము ఇచ్చాడు. ఆయన సందేశమును ప్రకటించడానికి క్రమముగా ప్రవక్తలకు మరియు ఇతర ప్రముఖ సంఘ నాయకులకు అధికారం ఇచ్చాడు. మరియు లూకా తన దృక్పథములను గుర్చి థియోఫిలాను మరియు విస్తృత సంఘమును ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు తన సొంత దృక్పథాలను వివరించడానికి మరియు ధృవీకరించడానికి తరచుగా ఆదిమ సంఘ నాయకులను మరి ముఖ్యముగా అపోస్తులులను మరియు ప్రవక్తలను ఉపయోగించాడు. లూకా అధికారము మీద ఆధారపడుటను గూర్చి మరింత క్షుణ్ణముగా పరిశీలన చేయుటకు రెండు విషయాలపై దృష్టి పెడదాము. మొదటిగా లూకా అధికారికమైన పదాలను నివేదించిన విధానమును చూద్దాము. రెండవదిగా అధికారికమైన కార్యాలను అతడు ఉపయోగించిన విధానమును చూద్దాము. సంఘములో అధికారము కలిగిన పదాలను లూకా ఉపయోగించిన విధానమును చూస్తూ మొదలు పెడదాము. మునుపటి పాఠములో మనము చెప్పిన రీతిగా లూకా అపోస్తులుడు కాదు. బహుశా క్రీస్తు పరలోకముకు ఆరోహణమైన తరువాత అతడు విశ్వాసములోనికి వచ్చాడు. అతడు పౌలుతోనూ మరియు ఒంటరిగానూ చేసిన ప్రయాణాలలో లూకా యేస్సు మరియు అపోస్తులుల పరిచర్యలను పరిశీలన చేసి ప్రభువు ఏర్పరచుకున్న కనులారా చూచిన వారి సాక్ష్యాలను నమోదు చేశాడు. ఇప్పుడు ఒక విధముగా క్రీస్తు అనుచరులందరూ ఆయన సాక్షులే. కాని సంఘము స్థాపించబడినప్పుడు యేసు అపోస్తులులను తన యొక్క అమోఘమైన సాక్షులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన లేనప్పుడు భూమి మీద నిరంతర అధికారిక సాక్షులుగా ఉండినట్లు కేవలము వారిని మాత్రమే నియమించి వారికి శక్తినిచ్చాడు. దీనికి మించి కొన్ని సందర్భాలలో అధికారికముగా సాక్షులుగా ఉండినట్లు ప్రభువు ప్రవక్తలను మరియు లూకా వంటి ఇతర అధికారిక సంఘ నాయకులను పిలచాడు. ఉపదేశములను నమోదు చేయుట లూకా అధికారిక పదాలను ఉపయోగించిన ఒక ముఖ్యమైన పద్ధతిగా ఉన్నది. కేవలము సంఘ ఉపదేశము మీద వ్యాఖ్యానించుటకు బదులుగా లూకా చాలాసార్లు విస్తృతమైన ఉపదేశములను నమోదు చేశాడు. చరిత్రలో చురుకైన పాత్రలుగా ప్రభువు యొక్క అధికారిక ప్రతినిధులు తమ పక్షమున తాము మాట్లాడుకునే అవకాశం కల్పించాడు. వాస్తవానికి అపోస్తలుల కార్యములలో దాదాపు 30% వాదములు, సంభాషణలు, దండకము వంటి కావ్యాలు, ప్రసంగాలు మరియు ఇతర మౌఖిక వ్యక్తీకరణములు ఉన్నాయి. ఇతర పురాతన కథనాలలో మనము కనుగొనిన దానికంటే ఇది చాలా ఎక్కువ శాతం ఉపదేశమును కలిగి ఉంది. ఎందుకంటే లూకా అపోస్తలుల అధికారానికి నివేదనగా ఉపదేశములపై ఆధారపడ్డాడు. మొత్తం మీద అపోస్తలుల కార్యములలో 24 ఉపదేశాలు ఉన్నాయి. 8 పేతురువి, 9 పౌలువి, 1 స్టెఫనుది, 1 యాకోబుది మరియు కొన్ని ఇతరులకు చెందినవి. ఈ ఉపదేశాలలో అధిక శాతం అపోస్తలులు చేసినవి. మిగిలినవి ప్రవక్తలు మరియు ప్రముఖ సంఘనాయకులు చేసినవి. కాని ఇది ఎందుకింత ముఖ్యమైనది? అపోస్తలుల కార్యములలోని ఉపదేశాలు ఆదిమ సంఘనాయకులు ఎవరు మరియు అనేక విషయాల గురించి వారు ఏమి ఆలోచన చేశారు అను విషయాలను తెలియజేస్తాయి. క్రీస్తు కొరకు శిష్యులు బాధనొందుటకైనా ఎందుకు ఇష్టపడ్డారో అవి తెలియజేస్తాయి. అపోస్తులులు క్రీస్తు కొరకు చేసిన పరిచర్యకు అవి సాక్ష్యముగా ఉన్నాయి మరియు ఆయన రాజ్యము నిర్మించుటకు వారికియబడిన హెచ్చరికలను నమోదు చేస్తాయి. ఆదిమ సంఘ చరిత్రపై లూకా దృక్పథములను అవి నిర్ధారిస్తాయి. ఇప్పుడు 19వ మరియు 20వ శతాబ్దాలలో అనేక మంది విమర్శనాత్మక పండితులు అపోస్తలుల కార్యములలో లూకా నివేదించిన ఉపదేశాలను నిజమైనవిగా అంగీకరించలేదు. వాస్తవానికి వాస్తవాల మీద ఆధారపడిన ఉపదేశాల ఉదాహరణలు కూడా ప్రాచీన ప్రపంచ చారిత్రక కథనాలలో ఉన్నాయని మనము ఒప్పుకోవాలి. అయితే లూకాకాలముకు ముందు, లూకాకాలములో మరియు అటు తర్వాత కాలములోని చాలామంది చరిత్రకారులు తమ చరిత్రలోని ఉపదేశాలు నిజమైన ఉపదేశాలకు నిజమైన ప్రాతినిధ్యం వహిస్తున్నాయని సూచించడానికి చాలా కష్టపడ్డారు అని అనేక మంది విమర్శనాత్మక మరియు ఎవాంజలికల్ పండితులు సూచించారు. వాస్తవానికి అపోస్తలుల కార్యములలోని ఉపదేశాలను మనము దగ్గరగా పరిశీలన చేసినప్పుడు లూకా ఈ నమ్మకమైన చరిత్రకారులలో ఒకడని, ఆయన చేర్చిన ఉపదేశాలు అధికారికమైన అపోస్తలుల బోధనలను సూచిస్తున్నాయనుటకు మనకు రుజువు కనిపిస్తుంది. లూకా నిజమైన మరియు అధికారికమైన చరిత్ర వ్రాయుటకు పరిశుద్ధాత్మ ప్రేరణ పొందాడు కాబట్టి అపోస్తలుల కార్యములలో ఆయన నివేదించిన ఉపదేశాలను మొదటిగా మనము నమ్ముతాము. ఏదేమైనా అపోస్తలుల కార్యములలోని ఉపదేశాలు నిజమైన ఉపదేశాలకు ఖచ్చితమైన ప్రాతినిధ్యాలు అని మనము చూచుటకు కనీసము 4 మార్గాలు ఉన్నాయి. మొదటిగా ఉపదేశాలకు సొంత శైలి ఉంది. అపోస్తలుల కార్యములలోని ఇతర భాగాలతో పోల్చితే అవి సహజంగా ఒక సరళమైన శైలిలో కనిపిస్తాయి. కొన్ని కఠినమైన స్వచ్ఛమైన గ్రీకు భాషను ఉపయోగించాయి. లూకా వారి ఉపదేశాలను మెరుగుపరచి సవరించి వ్రాయకుండా ఉపదేశకుడు చెప్పిన నిజమైన మాటలను వ్రాయడానికి ఎక్కువ మొగ్గు చూపాడు అని ఇది మనకు చూపిస్తుంది. రెండవదిగా, ఉపదేశములు తమ తమ నేపథ్యాలలో సరిగా సరిపోతాయి. ప్రతి ఉపదేశము వక్త మరియు ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో కుంటివాణిని బాగుచేసిన తరువాత పేతురు యూదుల నాయకులతో మాట్లాడాడు. అతని ఉపదేశము క్రీస్తునందు రక్షణ గూర్చి ప్రకటించినప్పటికీ లూకా కల్పించియుంటే ఇదే సందేశము అందేది అని మనము ఊహించవచ్చు. కాని తన మాటలను రుజువు చేసుకునుటకు పేతురు స్వస్థతను సూటిగా సూచించాడు. అంతేగాక అవిశ్వాసులైన యూదులు స్వస్థతను కనులారా చూచారు గనుక పేతురును తిరస్కరించలేదు. అదేవిధముగా పౌలు ఉపదేశాలు కూడా తమ నేపథ్యాలను ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో ఎపికూరియులు స్తోయికుల కంటే పిసిదియాలోనున్న అంతియోకియలోని యూదులు మరియు భక్తిపరులతో చాలా భిన్నంగా మాట్లాడాడు. మూడవదిగా, ప్రతి ఉపదేశము ఉపదేశకుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సాధారణ అంశాలు ఊహించతగినవిగా ఉండగా ప్రతి ఉపదేశకుడు ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో ఎఫెసీ పెద్దలకు పౌలు ఇచ్చిన ఉపదేశముకు మరియు పౌలు పత్రికలకు మధ్య అనేక అద్భుతమైన సమాంతరాలు ఉన్నాయి. ఈ పత్రికల రచయిత నుండి మనం ఆశించేది ఈ విధమైన ఉపదేశమే. 4వదిగా, కొన్ని చోట్ల ఆయన కొన్ని ఉపదేశాలను సంగ్రహించి లేదా సంకుచితముగా వ్రాశాడని లూకా స్పష్టము చేశాడు. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనములో పేతురు కూడా అనేక విధములైన మాటలను మాట్లాడాడని ఆయన నివేదించాడు. వారి వాస్తవిక సందర్భాలలో ఉపదేశాలకు సంపూర్ణ ప్రాతినిధ్యం కల్పించుట సాధారణముగా లూకా యొక్క లక్ష్యమని నమ్మడానికి ఇది మనలను ప్రేరేపించాలి. వీటిలో మరియు అనేక ఇతర మార్గాలలో లూకా చారిత్రకంగా నిజమైన ఉపదేశాలను అందించాడని మనం ధృవీకరించవచ్చును. లూకా తన యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఉపదేశాలను సవరించుకోలేదు మరియు సృష్టించుకోలేదు. బదులుగా అపోస్తలుల యొక్క వాస్తవిక అధికారిక సాక్ష్యము మీద తన సొంత వ్యాఖ్యలు మరియు కథన వివరణల యొక్క అధికారమును స్థిరపరచాడు. అధికారిక మాటలను నివేదించిన తరువాత అపోస్తలుల కార్యముల ద్వారా వేదాంత సందేశముకు మద్దతుగా ఆదిమ సంఘములో వ్యక్తపరచబడిన అధికారిక కార్యాల కథనముల మీద కూడా లూకా ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ అపోస్తలులను మరియు కొన్నిసార్లు ప్రవక్తలు మరియు ఆదిమ సంఘములోని ఇతర ప్రముఖ నాయకులను తమ సువార్త సందేశములను ధృవీకరించు అనేక అద్భుతమైన మార్గాలలో బలపరిచాడు. ఆశ్చర్యకార్యముల ద్వారా అద్భుతమైన ఆత్మీయ వరాలు మొదలుకొని మృతులను లేవనెత్తుట వరకు అపోస్తలులు క్రీస్తు యొక్క అధికారికమైన ప్రతినిధులు అని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 7-12 వచనాలను పరిశీలించండి. అక్కడ పౌలు యొక్క పరిచర్య పాఫు అధిపతి ఎదుట ధృవీకరించబడింది. అక్కడ లూకా యొక్క కథనమును వినండి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే గారడీవాడైన ఏలుము ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవెలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను. గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఎలుమ సువార్తను అడ్డుకొనుటకు ప్రయత్నించుచుండగా పరిశుద్ధాత్మ అతనికి అంధత్వం కలిగించుటకు పౌలుకు శక్తినిచ్చెను. పౌలు యొక్క సువార్త నిజమైనదని అధికారి నమ్మునట్లు అతని బోధన మరియు క్రియలు బలపరిచాయి. లూకా తన అధికారికమైన మాటలను మరియు కార్యములను నివేదించాడు. తద్వారా అతని పాఠకులు తన కథనాలలోని సత్యమును తెలుసుకుంటారు. అపోస్తులులు ప్రభువైన యేసు యొక్క అధికారమును కలిగి ఉన్నారు మరియు అన్ని ప్రదేశాలలోని మరియు తరాలలోని సంఘము క్రీస్తు మీద ఆధారపడుతూ దేవుని రాజ్యమును నిర్మించుట కొనసాగించుచుండగా వారి సాక్ష్యమును అనుసరించు విధానమును తన పాఠకులు చూడాలని అతడు ఆశించాడు. ఇప్పటి వరకు మనము లూకా యొక్క ప్రకటిత ఉద్దేశము మరియు అధికారము మీద ఆధారపడుటను చూచాము గనుక ఇప్పుడు లూకా అలంకారిక ప్రణాళికలోని మూడవ కోణమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అపోస్తులుల కార్యములు అంతటిలో లూకా ఉపయోగించిన నిర్మాణాత్మక పద్ధతి. అపోస్తులుల కార్యములు అనేక ఆకృతిక పద్ధతులను కనుపరుస్తుంది, కాని సమయానుసారముగా అపోస్తులుల కార్యముల ఆకృతి యొక్క రెండు కోణములను మాత్రమే చూద్దాము. మొదటిగా పునరావృతం చేయబడిన సంగ్రహ ప్రకటనల యొక్క ప్రముఖ పద్ధతిని మనం పరిశీలన చేద్దాము. రెండవదిగా అపోస్తులుల కార్యములలో చూపించబడిన సంఘ అభివృద్ధి పద్ధతిని పరిశీలన చేద్దాము. లూకా ఉపయోగించిన సంగ్రహ ప్రకటనలను పరిశీలన చేస్తూ మొదలు పెడదాము. బైబిల్ రచయితలు తమ ప్రసన్నతను కథనాలలో వివిధ స్థాయిలలో ప్రత్యక్షపరిచారు. కొన్నిసార్లు ఆచరణాత్మక పద్ధతుల కొరకు వారు తమ్ము తాము కథ వెనుక మరుగుపరుచుకుంటారు. మరికొన్నిసార్లు కథనాలలో జరుగుతున్న వాటిపై స్పష్టమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుంటారు. ఈ తదుపరి పద్ధతిని అధికారిక వ్యాఖ్యలుగా మనము మాట్లాడుదాము. అపోస్తులుల కార్యములు అంతటా లూకా అనేక అధికారిక వ్యాఖ్యలు చేశాడు. అతడు నేపథ్యమును గురించి సమాచారమిచ్చాడు. పాత్రల యొక్క ఉద్దేశములను, సందర్భాలను మొదలగు వాటిని బయలుపరిచాడు. తన సందేశమును స్పష్టముగా మరియు నమ్మకముగా అందించాలనే ఉద్దేశముతో అతడు ఈ విధముగా చేశాడు. అతడు తన పుస్తకములోని సంఘటనలపై తరచుగా వ్యాఖ్యానించిన విధానాలలో సంగ్రహ ప్రకటనలు ఒకటి. యెరూషలేము నుండి బూదిగంతముల వరకు సువార్త విస్తరణ ఏ విధంగా జరిగిందో అపోస్తులుల కార్యములు వివరిస్తుందని అనేక మంది పాఠకులు గమనించారు. మరియు ఈ ప్రక్రియలో దశల వారీగా అప్పటి వరకు జరిగిన సంఘటనలను సంగ్రహించడానికి లూకా కొద్ది సమయం కేటాయించాడు. లూకా తన చరిత్రలో ఆరు కాలముల సంగ్రహ ప్రకటనలను ఏ విధముగా ఉపయోగించాడో మనము పరిశీలన చేద్దాము. యెరూషలేము, యూదయ మరియు సమరయలో సువార్త సఫలీకృతమగుట, సమరయ నుండి సిరియా అంతియోకియా వరకు, కుప్రా, ఫ్రుగియా మరియు గలతియలో, ఆసియా, మాసిదోనియా మరియు అకయాలో, మరియు యెరూషలేము నుండి రోము వరకు. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 5:42 చూడండి. సంఘము యొక్క సఫలతను మరియు కార్యమును ఈ మాటలలో లూకా సంగ్రహించాడు. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. సువార్త సఫలమగుట మరియు సంఘ అభివృద్ధి యొక్క విజయవంతమైన దశలను ఉద్ఘాటించడానికి అపోస్తులుల కార్యములంతటా లూకా చాలాసార్లు ఈ విధమైన సంగ్రహ ప్రకటనలను అందించాడు. అపోస్తులుల కార్యములు 28:30-31 అతని వ్యాఖ్యలను వినండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఇప్పటి వరకు మనము లూకా సంగ్రహ ప్రకటనల ద్వారా చరిత్రలోని కొన్ని లక్షణాల ఎడల ఆసక్తిని చూపించిన విధానమును చూచాము గనుక ఈ సంగ్రహ ప్రకటనల మధ్య చోటు చేసుకునిన సంఘ అభివృద్ధిని ఇప్పుడు మనము చూద్దాము. లూకా సంఘ అభివృద్ధిని గూర్చి వివరించినప్పుడు అతడు చాలాసార్లు 2 జతల క్రియాశీలకములను ప్రస్తావించాడు. ఒకవైపు సంఘము లోపల అంతర్గత అభివృద్ధిని మరియు ఉద్రిక్తతలను గూర్చి వ్రాశాడు. మరొకవైపు సంఘము వెలుపల బాహ్య అభివృద్ధిని మరియు వ్యతిరేకతను గూర్చి వ్రాశాడు. ఈ పద్ధతిని ఈ పాఠములో తరువాత చూద్దాము. ఇప్పుడు దీనిని గూర్చి మన అర్థమును మాత్రము చూద్దాము. అంతర్గత అభివృద్ధి అను పదమును మనము ఉపయోగించినప్పుడు క్రైస్తవ సమాజములోని సువార్త యొక్క భావార్థక ప్రభావములను మనము సూచిస్తున్నాము. ఇది గుణాత్మక అభివృద్ధి రూపము అని, వ్యక్తిగతముగా మరియు సంఘమంతటిని ఆత్మీయ పరిపక్వతలోకి నడిపించేది అని మనము చెప్పవచ్చు. ఉద్రిక్తత అను పదమును ఉపయోగించినప్పుడు సంఘము లోపల జరిగే సమస్యలు, ప్రశ్నలు, వివాదాలు మరియు పోరాటాలను మనము సూచిస్తున్నాము. అపోస్తులుల కార్యములలో అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తతకు మధ్య అన్యోన్యత ఉందని లూకా చాలాసార్లు చూపించాడు. అంతర్గత అభివృద్ధి ఉద్రిక్తతను కలిగిస్తుంది, మరియు ఉద్రిక్తత అంతర్గత అభివృద్ధిని కలిగిస్తుంది. సంఘ అభివృద్ధి విషయంలో లూకా ఆకృతిక పద్ధతి నమూనాలో రెండవ జత ఏమనగా బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత. బాహ్యాభివృద్ధి అను పదమును మనము ఉపయోగించినప్పుడు నూతన సభ్యులను చేర్చుట ద్వారా సంఘము సంఖ్యాపరంగా పెరిగింది అని సూచిస్తున్నాము. ఈ విధమైన అభివృద్ధి పరిమాణాత్మకమైనది. వ్యతిరేకత అను పదమును మనము ఉపయోగించినప్పుడు అవిశ్వాసులు సువార్త విషయములో అభావార్థకంగా స్పందించినప్పుడు సంఘముకు మరియు అవిశ్వాస ప్రపంచముకు మధ్య జరిగే వివాదమును సూచిస్తున్నాము. మరోసారి అపోస్తలుల కార్యములలోని ఈ రెండు ఆలోచనల మధ్య కూడా అన్యోన్యత ఉంది. బాహ్యపరమైన అభివృద్ధి కొన్నిసార్లు వ్యతిరేకతను కలిగిస్తుంది, మరియు కొన్నిసార్లు వ్యతిరేకత బాహ్య అభివృద్ధిని కలిగిస్తుంది. అంతేగాక ఈ రెండు జతల మధ్య అన్యోన్యత ఉందని లూకా చాలాసార్లు చూపించాడు. ఒకవైపు అంతర్గత అభివృద్ధికి మరియు ఉద్రిక్తతకు మధ్య, మరొకవైపు బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకతకు మధ్య. మరో మాటలో అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత బాహ్య అభివృద్ధిని మరియు వ్యతిరేకతను కలిగిస్తుంది, మరియు బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత అంతర్గత అభివృద్ధిని వ్యతిరేకతను కలిగిస్తుందని లూకా చాలాసార్లు సూచించాడు. ఈ పాఠములో తరువాత మనము చూడబోచున్నట్లుగా సంఘ అభివృద్ధిని గుర్చిన ఈ పద్ధతి అపోస్తలుల కార్యములలో చాలాసార్లు మనకు కనిపిస్తుంది. ఇది పుస్తకముకు ఒక విధమైన ఊహాత్మక అల్లికను లేదా అస్థిపంజరమును ఏర్పరుస్తుంది. సువార్త ఆదిమ సంఘ సాక్ష్యము ద్వారా ప్రబలుతుండగా దాని యొక్క విస్తరణను అపోస్తలుల కార్యములలోని ప్రతి ప్రధాన విభాగం వర్ణిస్తుందని లూకా తన పుస్తకమంతటిలో ఇచ్చిన సారాంశాలు వివరిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు థియోఫిలా మీద మరియు లూకా యొక్క పుస్తకమును చదివిన ఇతరుల మీద చూపిన ప్రభావమును ఒకసారి ఊహించండి. ఉద్రిక్తత ఎంత గొప్పదైనా మరియు వ్యతిరేకత ఎంత తీవ్రమైనా అవి ప్రతి స్థలములోని విశ్వాసులను ప్రోత్సహించాయి. సంఘము యొక్క బాహ్య మరియు అంతర్గత అభివృద్ధి కొరకు దేవుడు ఎల్లప్పుడూ సువార్త ద్వారా పనిచేస్తున్నాడు. చరిత్ర అంతటినీ ఈ దృక్కోణములో చదవమని ఆదిమ క్రైస్తవులను అవి పురికొల్పాయి. వారు తమ ప్రభువు మరియు రక్షకునికి నమ్మకమైన సాక్షులుగా ఉంటే అంతర్గత మరియు బాహ్య సమస్యలున్నప్పటికీ వారి దినాలలో కూడా సువార్త విస్తరణను చూస్తారు అని అవి వారికి నిశ్చయత కలిగించాయి. లూకా అలంకార ప్రణాళిక యొక్క కొన్ని కేంద్ర కోణములను మనస్సులో ఉంచుకుని ఇప్పుడు మనము మన రెండవ అంశమును చూద్దాము. అపోస్తలుల కార్యముల విషయసూచిక. ఈ పుస్తకము యొక్క విషయసూచికను సంగ్రహించడానికి అనేక మార్గాలున్నను భూమి మీద దేవుని రాజ్యము యొక్క పాక్షిక సాక్షాత్కారముగా సంఘ అభివృద్ధిని గూర్చి లూకా వివరించిన విధానమును మాత్రం చూద్దాము. లూకా రెండు వాల్యూముల రచన అయిన లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు సువార్త ప్రకటన ద్వారా దేవుని యొక్క భూలోక రాజ్యమును యేసు ఎలా తీసుకువచ్చాడు మరియు ఎలా నిర్మించుట ఆరంభించాడు అనే విషయాలను వివరిస్తాయి. ఆయన సువార్తలో యేసు తన భూలోక పరిచర్య కాలములో రాజ్య పునాదిని ఏ విధముగా వేశాడో లూకా వివరించాడు, మరియు అపోస్తలుల కార్యములలో యేసు తన రాజ్య నిర్మాణ పనిని కొనసాగించుటకు సంఘము మీద అదేవిధముగా అపోస్తలుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని ఎలా బలపరిచాడో వివరిస్తుంది. ఈ విధముగా దేవుని రాజ్యం లూకా రెండు వాల్యూములలోనూ సర్వన్వయ కథగా ఉంది. కాబట్టి అపోస్తలుల కార్యములు యొక్క విషయసూచికను మనము వివరించుచుండగా అపోస్తలుల నాయకత్వములో దేవుని రాజ్య విస్తరణ కొనసాగిన విధముపై మనము ప్రత్యేక శ్రద్ధ చూపుదాము. అపోస్తలుల కార్యములు 1:8 యేసు అపోస్తలులను ఆజ్ఞాపించినప్పుడు సాక్షులుగా ఉండి మొదటిగా యెరూషలేములో తదుపరి బూదిగంతముల వరకు సువార్త ప్రకటించమని వారికి చెప్పాడు. అపోస్తలుల కార్యములు 1:8 అపోస్తలులతో యేసు మాట్లాడిన మాటలను మరోసారి వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఇక్కడ యేసు సంఘం యొక్క సువార్త సాక్ష్యము కొరకు ఒక భౌగోళిక ప్రణాళికను ఇచ్చాడు. అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మొదటిగా యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. అటు తరువాత సువార్తను యూదయ సమరయ దేశములోనికి తీసుకుని వెళ్ళాలి. మరియు చివరిగా బుదిగంతముల వరకు తీసుకువెళ్ళి వారు వెళ్ళిన ప్రతి స్థలములోనూ రాజ్యమును విస్తరింపజేయాలి. లూకా అపోస్తలుల కార్యములను భౌగోళికముగా సాక్షులై ఉండాలని యేసు ఇచ్చిన పిలుపు మీద కేంద్రీకరించినట్లు అనేక మంది పండితులు గమనించారు. ఆయన రచనను మనము అవలోకనము చేయిచుండగా ఇదే విధమైన పద్ధతిని అనుసరించుదాము. అపోస్తలుల కార్యములు 1:1 నుండి 8:4 యెరూషలేములో సువార్త విస్తరణను లూకా వివరించిన విధానమును మొదటిగా చూద్దాము. 2:5 నుండి 9:31 యూదయ సమరయలో రాజ్య విస్తరణను చూద్దాము. మరియు 3:92 నుండి 28:31 సంఘము బూదిగంతముల వరకు సువార్తను ఏ విధముగా తీసుకువెళ్ళినదో చూద్దాము. ఈ 3వ భాగము చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము దీనిమీద ప్రత్యేక దృష్టి పెడదాము. మనం ఇంతకుముందు చూసినట్లుగా లూకా సంగ్రహ ప్రకటనలు అందించిన 4 దశల అభివృద్ధిని చూద్దాము. మొదటిగా 9:32 నుండి 12:25 ఫెనీకే, కుప్రా, అంతియోకయలో, 2:13 నుండి 15:35 కుప్రా, ఫ్రుగియా మరియు గలతీయలో, మరియు 3:15:36 నుండి 21:16 ఆసియా, మాసిదోనియా మరియు అకయలో, మరియు 21:17 నుండి 28:31 రోములో. ఈ ప్రతి భాగమును మనము మరింత విపులముగా చూద్దాము. మనము మునుపు చర్చించుకున్న అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత, అదేవిధముగా బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత పద్ధతుల మీద దృష్టి పెడదాము. అపోస్తలుల కార్యములు 1:1 నుండి 8:4 అపోస్తలుల సువార్త సాక్ష్యము ద్వారా రాజ్యము యెరూషలేములో ఏ విధముగా స్థాపించబడినదో పరిశీలన చేస్తూ ఆరంభిద్దాము. యెరూషలేము ప్రాచీన ఇజ్రాయెల్ యొక్క రాజధాని. పాత నిబంధన గ్రంథములో ఇది దేవుని యొక్క ప్రత్యేక రాజ్యము. పాత నిబంధన అంతటి ద్వారా అదే విధముగా యేసు పరిచర్యలో కేంద్ర పాత్ర పోషించిన విధానమును బట్టి యెరూషలేము లూకా కథనములో మొదటి బిందువుగా ఉంది. అంతేగాక అపోస్తలుల కార్యములలో ఇతర అనేక వచనాలలో యెరూషలేములో జరిగిన సంఘటనలను గురించి లూకా వ్రాశాడు. సువార్తను నూతన ప్రదేశాలలో విస్తరించే అపోస్తలుల పరిచర్య వేరులు ఈ విశేషమైన పట్టణములోనే నాటుకుపోయి ఉన్నాయి. యెరూషలేములో సువార్త ద్వారా రాజ్య విస్తరణను 4 ప్రధాన గుంపులుగా లూకా నివేదించాడు. మొదటిగా అపోస్తలుల కార్యములు 1:2 ఆత్మ కొరకు వేచియుండుట మరియు ఆత్మకుమ్మరింపు. 2వదిగా అపోస్తలుల కార్యములు 3:4 దేవాలయములో పేతురు ప్రసంగం మరియు హింస. 3వదిగా అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయములో అననీయ సపీరాను గూర్చిన కథ మరియు హింస. మరియు 4వదిగా అపోస్తలుల కార్యములు 6:1 నుండి 8:4 పెద్దలను నియమించుట మరియు హింస. ఉదాహరణగా యెరూషలేములో చోటు చేసుకునిన అనేక సుప్రసిద్ధ సంఘటనలలో ఈ విధమైన అంతర్గత అభివృద్ధి కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 1:2 అపోస్తలులను నియమించుట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పెంతికోస్తు దినమందు పరిశుద్ధాత్మ కుమ్మరింపు. యెరూషలేములో అద్భుతములను అనుభవించుట, ప్రత్యేకముగా అపోస్తలుల కార్యములు 3, 4, మరియు 5 అధ్యాయములలో పేతురు అనుభవించుట. అదే సమయములో క్రైస్తవ సమాజములో అనేక విధములైన ఉద్రిక్తతలను మనము చూస్తాము. అపోస్తలుల కార్యములు 1:12 12వ అపోస్తలునిగా ఎవరు ఉంటారు అనే ప్రశ్న. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయములో ఇచ్చిన ధనము విషయములో అననీయ సపీరాలు అబద్ధమాడుట. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో గ్రీకు భాష మాట్లాడు విధవరాండ్రను చిన్నచూపుచూచుట. అంతేగాక యెరూషలేములోని సువార్త సాక్ష్యమును గూర్చిన లూకా నివేదిక బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత పద్ధతిని కూడా అనుసరిస్తుంది. ఉదాహరణకు పెంతెకోస్తను దినమందు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో సుమారు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో యోహాను మరియు పేతురును చెరసాలలో వేసినప్పుడు సభ్యుల సంఖ్య 5,000 చేరింది. మరియు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయములో అనేక మంది యూదులైన యాజకులు సంఘములో చేర్చబడ్డారు. ఏదేమైనా మనము చూపించిన రీతిగానే ఈ బాహ్య అభివృద్ధి తరచుగా అవిశ్వాస ప్రపంచము నుండి ఈ విధమైన తీవ్రమైన వ్యతిరేకతను కలిగించింది. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయములో పేతురు మరియు యోహానును పట్టుకుని కొట్టుట, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్తెఫను హతసాక్షియగుట మరియు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో హింస వలన సంఘము యెరూషలేము నుండి చెల్లాచెదురై పారిపోవుట. అంతర్గత ఉద్రిక్తత మరియు బాహ్య వ్యతిరేకత యెరూషలేములోని నూతన సంఘమును నిరుత్సాహపరిచాయి అని మనం ఊహించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆధీనములో వాస్తవికత దీనికి భిన్నంగా ఉంది. సువార్త సాక్ష్యము దాని యొక్క పురోగమనములో ఆటంకమనేది లేకుండా మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుంది. అపొస్తలుల కార్యములలోని 2వ ప్రధాన విభాగము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనము నుండి 9వ అధ్యాయం 31వ వచనములో యూదయ మరియు సమరయలో సంఘం యొక్క సువార్త సాక్ష్యముపై దృష్టి పెడుతుంది. యూదయ మరియు సమరయ ప్రాంతములు పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలుకు ఇవ్వబడిన వాగ్దాన దేశపు దక్షిణ ఉత్తర ప్రాంతములకు దాదాపు సమానముగా ఉన్నాయి. యేసు తన ఆరోహణమునకు ముందు పరిచర్య చేసిన ప్రాంతాలు ఇవి. యూదయ మరియు సమరయ ప్రాంతముల మీద లూకా దృష్టి 2 ప్రధాన కథల గుంపులుగా విభజించబడుతుంది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి 40వచనాలలో ఫిలిప్ పరిచర్య మరియు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 31వ వచనములో పౌలు మారు మనస్సు. ఈ కథలు సంఘం యొక్క అంతర్గత అభివృద్ధి మీద దృష్టి పెడతాయి. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో క్రొత్త విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుతుండగా అంతర్గత అభివృద్ధి కొనసాగింది. మరియు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో సౌలు మారుమనసు తరువాత అపొస్తలుడయ్యాడు. ఏదేమైనా ఈ సంఘటనలతో పాటుగా సంఘము లోపల కూడా ఉద్రిక్తత కలిగింది. ఉదాహరణకు కొందరు విశ్వాసులు ఇంకనూ పరిశుద్ధాత్మ పొందలేదు గనుక అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో గారడీవాడైన సీమోను అపొస్తలుల నుండి పరిశుద్ధాత్మను కొనుగోలు చేయుటకు ప్రయత్నించాడు. మరోవైపు బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత పద్ధతి కొనసాగింది. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో ఫిలిప్పు సువార్త పరిచర్య ద్వారా అనేక మంది మారుమనసు పొందుట మరియు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో పౌలు మారుమనసు పొందుట వంటి సంఘటనల ద్వారా యూదయ మరియు సమరయ ప్రాంతములలో సంఖ్యాపరముగా సంఘము విస్తరించింది. ఏదేమైనా ఈ అభివృద్ధి అవిశ్వాసుల నుండి వ్యతిరేకత లేకుండా జరిగేది కాదు. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో పౌలు మారుమనసుకు ముందు విశ్వాసులను హింసించాడు. మరియు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో సౌలు మారుమనసు పొందిన తరువాత కొందరు యూదులు ఆయనను చంపడానికి ప్రణాళిక వేశారు. మరోసారి అంతర్గత ఉద్రిక్తత మరియు బాహ్య వ్యతిరేకత తుదకు సంఘమును అడ్డుకునుటలో విఫలమయ్యాయి. బదులుగా తదుపరి పరిపక్వత మరియు సంఘములో సంఖ్యాభివృద్ధి కలిగించుటకు పరిశుద్ధాత్ముడు ఈ సవాళ్లను ఉపయోగించాడు. అపొస్తలుల కార్యముల యొక్క 3వ ప్రధాన విభాగము సువార్త వాగ్దాన దేశపు సరిహద్దులను దాటి ఆ దినములలో తెలిసినట్లుగా బుదిగంతముల వరకు ఏ విధముగా విస్తరించిందో వివరిస్తుంది. మనము ప్రస్తావించినట్లుగా ఈ విభాగమును మరింత విపులముగా పరిశీలన చేద్దాము. 9వ అధ్యాయం 32వ వచనము నుండి 12వ అధ్యాయం 25వ వచనములో ఫెనికే, కుప్రా, అంతియోకేలో సువార్త విస్తరణతో ఆరంభించుదము. ఈ విభాగము సువార్త సమీప అన్యప్రాంతములైన ఫెనికే, కుప్రా మరియు సిరియా అంతియోకేలో ప్రబలుతుండగా మొదటిగా యూదయ మరియు సమరయ ప్రాంతాల ఆవల విస్తరించిన విధానము మీద దృష్టి పెడుతుంది. అపొస్తలుల కార్యములలోని ఈ విభాగములో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 32 నుండి 43వ వచనములో లుద్దా మరియు యొప్పేలో పేతురు పరిచర్యను, 10వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ అధ్యాయం 18వ వచనములో కైసరియాలో అన్యుడైన కొర్నేలికి చేసిన పేతురు పరిచర్యను, 11వ అధ్యాయం 19 నుండి 30వ వచనములో సిరియా అంతియోకేలో సువార్త విస్తరణను మరియు 12వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనములో యెరూషలేములో పేతురు అద్భుతముగా చెరసాలలో నుండి విడిపించబడుటను గుర్చి మనము చదువుతాము. నిరాశ్చర్యంగా అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత పద్ధతి ఇక్కడ కూడా కొనసాగాయి. అంతర్గత అభివృద్ధిని గుర్చి అనేక ఉదాహరణలను లుకా నివేదించాడు. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో అన్యులు సంఘములో చేర్చబడ్డారు మరియు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో పేతురు చెరసాల నుండి అద్భుతముగా విడిపించబడినప్పుడు సంఘము ప్రోత్సహించబడింది. దీనితో పాటుగా ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయములో అనేక మంది యూదులు సంపూర్ణ సంఘ సహవాసములో అన్యులను చేర్చుటకు నిరాకరించారు మరియు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయములో పాత నిబంధన ఆహార నియమాలను కోల్పోతున్నామని ఎదురుతిరిగారు. ఈ భాగములో కూడా లూకా బాహ్యాభివృద్ధిని మరియు వ్యతిరేకత పద్ధతిని ఉద్ఘాటించాడు. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలి మరియు అనేక అన్యుల మారుమనసు సంఘటన ద్వారా మరియు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయములో అంత్యోకయలో బర్నబా మరియు ఇతరుల పరిచర్య విజయము ద్వారా బాహ్య అభివృద్ధిని గూర్చి ఆయన వ్రాశాడు. అయితే ఈ అభివృద్ధి వ్యతిరేకత లేకుండా లేదు. ఈ హింసలో అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో యాకోబు మరణము మరియు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో పేతురు చెరపట్టబడుట ఉన్నాయి. ఉద్రిక్తత మరియు వ్యతిరేకత ఉన్నను సువార్త సాక్ష్యము అడ్డగించబడలేదు. పరిశుద్ధాత్ముడు సంఘ సువార్త ప్రకటనను మరియు శిష్యరికమును ఆశీర్వదించుట కొనసాగించాడు. ఆయన జాతిపరమైన భిన్నత్వాలను మరియు హింసను అధిగమించాడు. పేతురును అద్భుతముగా చెరసాల నుండి విడిపించాడు. మార్గములో ఎన్ని అవరోధాలు వచ్చినను సువార్త ముందుకు కొనసాగుతూనే ఉంది. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనము నుండి 15వ అధ్యాయం 35వ వచనములో లూకా తన 4వ ప్రధాన భాగమును చర్చించాడు. కుప్రా, ఫ్రుగియా మరియు గలతియాలో సువార్త విస్తరణ. ఈ భాగములో సువార్త యెరూషలేము, యూదయ మరియు సమరయను దాటి చిన్న ఆసియాలోని తూర్పు ప్రాంతాలలోకి ప్రబలింది. అపోస్తలుల కార్యములలోని ఈ భాగము 2 ప్రధాన భాగాలుగా విభాగింపబడుతుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ అధ్యాయం 28వ వచనములో పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్ర మరియు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము నుండి 35వ వచనములో యెరూషలేము సభ. ఆయన ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ఈ భాగములో కూడా లూకా అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత పద్ధతిని ప్రతిబింబించాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో గలతీయ ప్రాంతములోని సంఘములను పౌలు బలపరచుట మరియు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో క్రీస్తును అంగీకరించిన అన్యుల నుండి సున్నతి ఆశించవద్దని యెరూషలేము సభా నిర్ణయం వంటి విషయాల ద్వారా ఆయన అంతర్గత అభివృద్ధిని సూచించాడు. లూకా ఈ భాగములో ప్రత్యేకముగా అన్యుల మారుమనస్సుకు సంబంధించిన ఆచరణాత్మక క్లిష్టతలను గుర్చి వ్రాసినప్పుడు అంతర్గత ఉద్రిక్తతను కూడా ప్రస్తావించాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో సున్నతి మరియు సాంప్రదాయ యూదుల ఆహార నియమాల విషయములో యూదులు మరియు అన్య విశ్వాసులకు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకతకు సంబంధించి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో పౌలు మొదటి మిషనరీ యాత్ర ద్వారా కలిగిన సంఖ్యాభివృద్ధి వంటి అనేక విషయాలను లూకా ప్రస్తావించాడు. కానీ మునుపటి వలె ఈ అభివృద్ధి బలమైన వ్యతిరేకతతో కలిసి ఉంటుంది. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో ప్రత్యేకముగా లుస్త్రా, ఇకోనియా మరియు అంత్యోకయలో పౌలు మరియు బర్నబాను అవిశ్వాసులైన యూదులు తిరస్కరించారు. ఏదేమైనా, పరిశుద్ధాత్ముడు సంఘమును ముందుకు నడిపించాడు మరియు తన ప్రజల మార్గములో వచ్చే ఆటంకములను తొలగించు శక్తినిచ్చాడు. అనివార్యమైన సువార్త దేవుని ఉద్దేశాలను నెరవేర్చుటకు కొనసాగించబడింది. అపొస్తలుల కార్యముల యొక్క 5వ ప్రధాన భాగము 15వ అధ్యాయం 36వ వచనము నుండి 21వ అధ్యాయం 16వ వచనం వరకు వ్యాపించింది. ఇక్కడ సువార్త సాక్ష్యము రోమాపట్టణములైన ఆసియా, మాసిదోనియా మరియు అకయాకు వ్యాపించింది. అపోస్తలుల కార్యముల యొక్క ఈ భాగము పౌలు యొక్క 2వ మరియు 3వ మిషనరీ యాత్రలను చర్చిస్తుంది. ఈ సమయములో పౌలు మునుపటి వలె చిన్న ఆసియా యొక్క తూర్పు ప్రాంతము నుండి ప్రయాణించాడు. కానీ అటు తరువాత చిన్న ఆసియాలోని పశ్చిమ పట్టణాలలోనికి వెళ్ళాడు మరియు మాసిదోనియాలోని అనేక నగరాలలోకి, ఏజియన్ సముద్రం గుండా వెళ్ళాడు మరియు ఆధునిక గ్రీసు దేశమైన అకయాకు వెళ్ళాడు. పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్ర అపోస్తలుల కార్యములు 15:36 నుండి 18:22 నమోదు చేయబడింది మరియు అపోస్తలుల కార్యములు 18:23 నుండి 21:16 మూడవ మిషనరీ యాత్ర నమోదు చేయబడింది. ఇప్పటికే మనకు తెలిసిన పద్ధతిలో ఈ అధ్యాయాలు అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత మధ్య సంబంధమును ఉద్ఘాటిస్తాయి. ఇక్కడ మనము అంతర్గత అభివృద్ధికి సంబంధించి అనేక ఉదాహరణలను చూస్తాము. అపోస్తలుల కార్యములు 18:18 అకుల మరియు ప్రిస్కిల్ల అపోలోను హెచ్చరించుట మరియు అపోస్తలుల కార్యములు 19:19 ఎఫెసు సమాజ మందిరములో మరియు తురన్ను పాఠశాలలో పౌలు బోధన చేయుట. ఈ అంతర్గత అభివృద్ధితో పాటుగా అధిక ఉద్రిక్తత కూడా ఉండినది. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 15:15 పౌలు మరియు బర్నబా మార్కు విషయములో వివాదముకు గురై విడిపోయారు మరియు అపోస్తలుల కార్యములు 20:18 చెడు ఉద్దేశాలను కలిగిన సంఘ నాయకుల విషయములో జాగ్రత్త వహించుమని పౌలు సంఘమును హెచ్చరించాడు. బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకతను గూర్చి కూడా మనము చదువుతాము. ఉదాహరణకు పౌలు సంపాదించుకున్న అనేక మంది విషయములో మరియు అపోస్తలుల కార్యములు 15:21 ఆయన యొక్క 2వ మరియు 3వ మిషనరీ యాత్రలలో స్థాపించిన సంఘాలలో బాహ్య అభివృద్ధిని మనము చూడవచ్చు. కానీ అపోస్తలుల కార్యములు 17 మరియు 20 పౌలును సంహరించుటకు ప్రయత్నించిన కోపోద్రిక్తులైన సమూహములు మరియు ప్రతి పట్టణములో పౌలును వెంబడించిన యూదులైన జిల్లేతుల సంఘటనల వంటి వాటిలో మనం వ్యతిరేకతను కూడా చూస్తాము. మరోసారి సువార్త బూదిగంతముల వరకు ప్రభావితంగా ప్రబిలింది అని లూకా చూపించాడు. అంతర్గత ఉద్రిక్తత మరియు బాహ్య వ్యతిరేకతలు తరచూ ఉండేవే, కానీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా కొనసాగే సువార్త సాక్ష్యమును అవి ఆపలేకపోయాయి. చివరిగా లూకా కథనములోని చివరి భాగము అపోస్తలుల కార్యములు 21:17 నుండి 28:31 రోములో సువార్త సాక్ష్యము మీద దృష్టి పెడుతుంది. ఈ భాగము యెరూషలేము మొదలుకొని అటు తర్వాత అతడు అప్పగింపబడుట, చెర మరియు రోమాకు తరలించుటపైన దృష్టి పెడుతుంది. ఈ సంఘటనలు 4 విస్తృత భాగములుగా విభాగించబడతాయి. అపోస్తలుల కార్యములు 21:17 నుండి 23:11 యెరూషలేములో పౌలు యొక్క అంతిమ సాక్ష్యము, 23:12 నుండి 26:32 పౌలు చెర, 27:1 నుండి 28:14 రోముకు అతడు చేసిన కష్టమైన ప్రయాణం, మరియు చివరిగా 28:15 నుండి 31:1 రోములో అతని సాక్ష్యము. మనము ఊహించినట్లుగా ఈ అధ్యాయములలో అంతర్గత అభివృద్ధి మరియు ఉద్రిక్తత పద్ధతి యొక్క సుపరిచితమైన నమూనా ఉంది. అంతర్గత అభివృద్ధికి సంబంధించిన ఆధారాలు అనేకములు ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 21:1 అనేక మంది అన్యులు విశ్వాసములోనికి నడిపించబడినప్పుడు యెరూషలేములోని యూదా విశ్వాసులకు కలిగిన ఆనందం, మరియు అపోస్తలుల కార్యములు 22:2 సువార్త విస్తరణ కొరకు బాధకైనా మరియు చావుకైనా సిద్ధపడిన పౌలు మరియు ఇతరులు. అయితే ఈ అంతర్గత అభివృద్ధి ఉద్రిక్తతతో కూడినదిగా మనము చూస్తాము. అపోస్తలుల కార్యములు 21:1 తమ సంప్రదాయమును విడిచిపెట్టుమని పౌలు యూదులైన విశ్వాసులకు బోధించుచున్నాడను పుకారు, మరియు పర్యవసానంగా అపోస్తలుల కార్యములు 21:1 యెరూషలేము సంఘములో అతని ప్రసన్నత కలిగించిన ఉద్రిక్తత. బాహ్య అభివృద్ధి మరియు వ్యతిరేకత పద్ధతిని కూడా మనము చూస్తాము. ఈ కాలములో సంఘము బాహ్య అభివృద్ధిలో గొప్ప ప్రగతిని సాధించిందని లూకా నివేదించాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 23, 24, 25, 26, 28 అనేక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు పౌలు సువార్త ప్రకటించగలిగాడు, మరియు అపోస్తలుల కార్యములు 28:1 రోమాలో ఎటువంటి అవరోధము లేకుండా సువార్త ప్రకటించాడు. కానీ ఈ అభివృద్ధితో పాటుగా బలమైన వ్యతిరేకత కూడా ఉందని లూకా సూచించాడు. అపోస్తలుల కార్యములు 24:1 రోమా ప్రభుత్వము పౌలును పట్టుకుని 4 ఏండ్లు బంధకములో ఉంచుట, మరియు అపోస్తలుల కార్యములు 28:1 రోమాలో పౌలు జైలులో ఉండుట. అపొస్తలుల కార్యములలోని ప్రతి ప్రధాన భాగము సువార్త యొక్క నమ్మకమైన సాక్ష్యము విఫలమవ్వలేదు అని రుజువు చేస్తుంది. సువార్తను యెరూషలేము మొదలుకొని రోమా సామ్రాజ్యపు రాజధాని వరకు తీసుకువెళ్లే శక్తిని పరిశుద్ధాత్ముడు సంఘముకు అనుగ్రహించాడు. సంఘము అంతర్గత మరియు బాహ్య ఉద్రిక్తతలు అనుభవించినప్పటికీ దేవుని రాజ్యము బూదిగంతముల వరకు ప్రకటింపబడుచుండగా నిరాటంకము కలిగిన సువార్త సంఘములో ఆత్మీయ పరిపక్వతను మరియు సంఖ్యాపరమైన విస్తరణను కలిగించింది. ఇప్పటి వరకు మనము అపోస్తలుల కార్యముల యొక్క అలంకారిక ప్రణాళికను మరియు విషయ సూచికను పరిశీలన చేశాము గనుక ఇప్పుడు మన మూడవ అంశమును చూద్దాము. ఆధునిక అనువర్తనము కొరకు మెట్లు. అపోస్తలుల కార్యములలోని సత్యాలను మన కాలములో అనువర్తించుకున్నప్పుడు మనము గమనించవలసిన కొన్ని ప్రధాన అంశములు ఏమిటి? ఈ అంశమును విశదీకరించుటకు మొదటిగా అపోస్తలుల కార్యముల యొక్క సాహిత్య లక్షణమును చూద్దాము. దాని యొక్క ప్రధాన లక్షణములను పరిశీలన చేద్దాము. రెండవదిగా ఈ పుస్తకం యొక్క ఆధునిక అనువర్తనము మీద ప్రభావము చూపే మొదటి శతాబ్దము మరియు మన కాలముకు మధ్య ఉన్న కొన్ని విచ్ఛేదములను గురించి మాట్లాడదాము. మరియు మూడవదిగా అపోస్తలుల కార్యముల యొక్క అర్థమును మన సొంత జీవితాలతో అనుసంధానించుటకు సహాయముగా ఉండే మొదటి శతాబ్దము మరియు ఆధునిక కాలముకు మధ్య కొన్ని కొనసాగింపులను మనము ధృవీకరించుదము. అపోస్తలుల కార్యముల యొక్క సాహిత్య లక్షణముతో ఆరంభించుదము. వివిధ రకాలైన సాహిత్యము వాటి యొక్క భావాలను వివిధ మార్గాలలో తెలియజేస్తుంది. ఉదాహరణకు బైబిలులో అనేక రకాలైన సాహిత్యాలను మనము కనుగొంటాము. చారిత్రక కథనాలు, పద్యాలు, ఉపన్యాసాలు, ఉపమానాలు, సామెతలు, ధర్మశాస్త్రము మొదలగునవి. వీటిలో ప్రతి సాహిత్య విధానము వివిధ మార్గాలలో మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యములను బాధ్యతాయుతమైన విధముగా అర్థము చేసుకోవాలని మనం ఆశిస్తే అది ఏ రకమైన సాహిత్యము మరియు అది ఏ విధముగా దాని యొక్క భాగాలను తెలియజేస్తుంది అనే విషయాలను మనము పరిగణలోకి తీసుకోవాలి. ఒక సాహిత్య కోణములో అపోస్తలుల కార్యములను గూర్చి మనం అనేక విషయాలు చెప్పవచ్చు, కానీ కేవలము మూడు ప్రాముఖ్యమైన లక్షణాలను మాత్రమే చూపించుటకు సమయం అనుకూలిస్తుంది. మొదటిగా లూకా తాను నివేదించిన వాటిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. రెండవదిగా అపోస్తలుల కార్యములను ఉపకథారూపముగా రూపొందించాడు. మూడవదిగా ఆయన యొక్క అనేక బోధనలను అవ్యక్త మార్గాలలో మాట్లాడాడు. అపోస్తలుల కార్యములలో ఎంపిక చేసుకున్న విధానమును మొదటిగా పరిశీలన చేస్తూ ఆరంభిద్దాము. ప్రతి చరిత్రకారుడు ఎంపిక చేసేవాడిగా ఉండాలి. ఏ మానవుడైనా సమగ్ర నివేదికను అందించడానికి ఈ ప్రపంచములో అనేక వాస్తవాలు, వ్యక్తులు మరియు సంఘటనలు ఉన్నాయి. అపోస్తలుల కార్యములలోని సంఘటనలు యేసు యొక్క ఆరోహణము మొదలుకొని రోములో పౌలు బంధించబడుట వరకు 3 లేదా 4 దశాబ్దాల కాలము వరకు ఉన్నాయి. ఈ కాలములో సంఘములో ఆశ్చర్యకరమైన సంఖ్యలో ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అవి లెక్కించలేనన్నివి. అయితే లూకా కేవలము 28 చిన్న అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. కాబట్టి చెప్పుటకు వీలుగల ఒక చిన్న భాగము మాత్రమే నివేదించాడని మనకు తెలుసు. అయితే ఏ సంఘటనలను పొందుపరచాలో ఆయన ఎలా నిర్ణయించాడు? వేటిని విడిచిపెట్టాలో ఎలా నిర్ణయించాడు? అపోస్తలుల ద్వారా యేసు పనిని అర్థము చేసుకున్నటలో సంక్లిష్టమైన చరిత్రలోని కొన్ని విషయాలను ఎన్నుకొనడానికి పరిశుద్ధాత్ముడు లూకాను నడిపించాడు మరియు అపోస్తలుల యొక్క కొన్ని ముఖ్యమైన బోధనలను స్వీకరించడానికి తన పాఠకులను ప్రేరేపించాడు. కాబట్టి అపోస్తలుల కార్యములను ఆధునిక ప్రపంచములో అనువర్తించడానికి మార్గాలను మనము కనుగొనుచుండగా మనము 2 పనులను చేయాలి. ఒకవైపు ఈ కాలపు సంఘచరిత్రను గూర్చి మనము తెలుసుకోవాలని ఆశించు ప్రతి విషయమును లూకా నివేదించాడు అని ఆలోచన చేసే పొరపాటు నుండి తొలగిపోవాలి. సమాధానమివ్వని అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. గనుక మన ప్రతి ఆధునిక సమస్యకు సమాధానము కొరకు అపోస్తలుల కార్యములలో వెదకడం మానివేయాలి. మరోవైపు అపోస్తలుల కార్యములలోని ప్రతి కథనము లూకా తన యొక్క ద్వంద్వ ఉద్దేశమును నెరవేర్చుటకే వ్రాశాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి లూకా యొక్క లక్ష్యమును కొనసాగించుటకు ఇది ఎలా సహాయపడుతుంది అనే వెలుగులోనే మనము ఈ పుస్తకమును చదవాలి. మనము తరచూ ఈ విధమైన ప్రశ్నలు అడగాలి. ఆదిమ సంఘమును గూర్చి ఇది నాకు ఏమి చెబుతుంది? ఏ సిద్ధాంతమును అవలంబించమని ప్రోత్సహిస్తుంది? ఎంపిక చేయబడినదిగా మాత్రమేగాక అపోస్తలుల కార్యములు సాహిత్య ఉపకథారూపముగా లేక ఎపిసోడ్ల వారీగా కూడా ఉన్నది. అనగా అపోస్తలుల కార్యములు చిన్న చిన్న కథల మరియు కథనముల సేకరణ. మనము అపోస్తలుల కార్యములు చదువునప్పుడు ప్రతి వ్యక్తిగత కథనము లూకా యొక్క ప్రణాళిక మరియు సందేశమంతటిలో భాగము అని మనము గమనించాలి. క్రీస్తులో దేవుని రాజ్యపు సువార్తను గూర్చి థియోఫిలాకు బోధించే ఆయన పని అంతటిలో ప్రతి ఒక్కటి ఏదో ఒక విధముగా సహాయపడుతుంది. కాబట్టి అపోస్తలుల కార్యములలో మనము చదివే ప్రతి ఎపిసోడ్కి ఈ పెద్ద చిత్రము నేపథ్యముగా మరియు సందర్భముగా ఉండాలి. కానీ ప్రతి ఎపిసోడ్ భిన్నముగా కూడా ఉంటుంది. ప్రతిదానికి సొంత చిన్న చిన్న సూచనలు ఉన్నాయి. సువార్త ద్వారా క్రీస్తులో దేవుని రాజ్యమును నిర్మించుట కొనసాగించుటకు సంఘం ఎలా ఉండాలో బోధించు సొంత వివరణలు ఉన్నాయి. అనగా మనము అపోస్తలుల కార్యములను చదువుచున్నప్పుడు ఆయన చేస్తున్న వ్యక్తిగత సూచనలను కప్పిపుచ్చేంత విధముగా లూకా యొక్క ఉద్దేశముపై మనము ఆసక్తి చూపకూడదు. ప్రతి ఎపిసోడ్ గొప్ప లక్ష్యానికి ఎలా దోహదపడుతుందో అర్థము చేసుకుంటూ చిన్న మరియు పెద్ద చిత్రం రెండింటి మీద దృష్టి పెట్టాలి. అయితే ఆ లక్ష్యపు వివరాలను నిర్వహించుటలో ప్రతి ఎపిసోడ్ ఎలా సహాయపడుతుందో కూడా చూడాలి. ఎంపిక చేయుట మరియు ఉపకథారూపముతో పాటుగా అపోస్తలుల కార్యముల యొక్క కథన రూపము దాని యొక్క శైలి మరియు బోధనను ఎక్కువగా తెలియజేయు పద్ధతిలో అవ్యక్తంగా కూడా ఉంటుంది. విస్తృతంగా చెప్పాలంటే క్రొత్త నిబంధన గ్రంథములో రెండు ప్రధాన రకములైన సాహిత్యములు ఉన్నాయి, వ్యాఖ్యానోపదేశం మరియు తార్కిక ఉపదేశం. తార్కిక ఉపదేశం అనగా సంభాషణను సూచించే సాహిత్యము. పుస్తకములో ఒక వ్యక్తి మాట్లాడుట లేదా రచయిత తన పాఠకులతో ప్రత్యక్షంగా మాట్లాడుట. ఉదాహరణకు క్రొత్త నిబంధన పత్రికలు ప్రప్రథమంగా తార్కిక ఉపదేశాలు. వీటిలో పౌలు వంటి రచయితలు పత్రిక అందుకున్న పాఠకులతో ప్రత్యక్షంగా మాట్లాడతారు. వాస్తవానికి కొన్ని పత్రికలలో కథనము యొక్క తునకలు కూడా ఉంటాయి మరియు అప్పుడప్పుడు కీర్తన లేదా సామెత కూడా కనుగొంటాము. కానీ అవి ఎక్కువ శాతం తార్కికోపదేశముతో కూడి ఉంటాయి. మరియు ఇక్కడ తార్కికోపదేశమును గూర్చి మనము చెప్పాలనుకొనుచున్న ప్రధాన విషయం ఏమిటంటే అది దాని యొక్క బోధనలను ప్రత్యక్షంగా మరియు స్పష్టముగా తెలియజేస్తుంది. ఆలోచన చేయమని లేదా ఏదైనా చేయమని పౌలు తన పాఠకులకు పత్రిక వ్రాసినప్పుడు ఆయన ఉద్దేశించినది వారికి ప్రత్యక్షంగా చెప్పాడు. మరోవైపు వ్యాఖ్యానోపదేశం అనేది నాలుగు సువార్తలలో మరి ముఖ్యముగా అపోస్తలుల కార్యములలోని ఈ పాఠములలో కూడా ప్రబలమైన సాహిత్య రకము. వ్యాఖ్యానోపదేశము అనగా కథ చెప్పి కొంచెము తక్కువ ప్రత్యక్షముగా బోధన అందించే సాహిత్యము. ఖచ్చితంగా తార్కికోపదేశం ఈ పుస్తకాలలో కూడా కనిపిస్తుంది. ప్రథమముగా కొన్ని పాత్రల యొక్క ఉపదేశాలలో కనిపిస్తుంది. కానీ సువార్తలు మరియు అపోస్తలుల కార్యములలోని ప్రబలమైన సాహిత్య రకము కథనమయ్యున్నది. మరియు విషయాలను స్పష్టముగా తెలియజేసే తార్కికోపదేశం వలె కాకుండా వ్యాఖ్యానోపదేశం విషయాలను అవ్యక్తంగా తెలియజేస్తుంది, పాఠకులకు పాఠములను భావించే అనుమతి కలిగిస్తుంది. కథనాలు పాఠకులను ప్రత్యక్ష హెచ్చరికల ద్వారా కాకుండా మరింత సూక్ష్మ మార్గాలలో ప్రభావితం చేస్తాయి. పాఠకులు పాత్రల యొక్క వైఖరులు, క్రియలు మరియు మాటల నుండి నేర్చుకునుటకు దేవునికి ఇష్టమైన వాటిని స్వీకరించి మరియు దేవుని చిత్తముకు విరుద్ధమైన వాటిని తిరస్కరించాలనే ఉద్దేశముతో ఇవి రూపొందించబడినవి. దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచన చేయండి. చాలా వరకు అపోస్తలుల కార్యములు వంటి కథనాలు కేవలము వాస్తవాలను తెలియజేయుచున్నట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇది జరిగింది, అది జరిగింది, అటు తర్వాత ఇంకా ఏదో జరిగింది. పైకి ఇది సంఘటనల నివేదికగా కనిపిస్తుంది. మనము చూసినట్లుగా అప్పుడప్పుడు లూకా తన కథలలోని అంశాల యొక్క ప్రాముఖ్యతను గురించి స్పష్టముగా వ్యాఖ్యానించాడు. కానీ ఎక్కువ శాతం ఆయన సంఘటనలను లేదా వాస్తవాలను తక్కువ లేదా అసలు వ్యాఖ్య లేకుండా వివరించాడు. ఏదేమైనా వాస్తవమేమిటంటే ఆయన కథనాలు కేవలము సంఘటనలను నివేదించుటకు మాత్రమే వ్రాయబడలేదు, ఆయనకు ఉపదేశ ఉద్దేశములు కూడా ఉన్నాయి. కనుక ఈ ఆలోచనలను అవ్యక్తముగా తెలియజేయుటకు ఆయన కథనాలను ఉపయోగించాడు. ఈ ఆలోచనను నా జీవితములో ఒక సంఘటనతో నేను ఉదహరిస్తాను. నా కుమార్తె చిన్న వయసులో ఉన్నప్పుడు రాత్రి భోజనానికి ముందు చాక్లెట్ తినవద్దని చెప్పాను. అయితే ఒక సాయంత్రం ఆమె పెదాలపై చాక్లెట్తో బల్ల దగ్గరకు వచ్చింది. చాక్లెట్ తిన్నావా అని నేను అడిగాను. అందుకు కళ్ళు పెద్దవి చేస్తూ ఆమె ఇలా సమాధానమిచ్చింది, నా వద్ద చాక్లెట్ ఏమీ లేదు నానా. తల్లిగా లేదా తండ్రిగా పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు మార్గాలు నా ముందు ఉన్నాయి. తార్కిక ఉపదేశం ద్వారా ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా మరియు స్పష్టముగా పరిష్కరించవచ్చు. నీవు నిజం చెప్పలేదు, నీ ముఖములో నాకు కనిపిస్తుంది, నీవు పట్టుబడిపోయావు అని నేను చెప్పవచ్చు. కానీ నాకు కథన మార్గం కూడా ఉంది. ఇది మరింత పరోక్షంగా మరియు అవ్యక్తంగా ఉంటుంది. నా చిన్న కుమార్తెను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెతో ఇలా చెప్పవచ్చు, నీకు ఒక కథ చెబుతాను. ఒకసారి మంచి దుస్తులు ధరించి ఆడుకోకూడదు అని ఒక చిన్న పాపకు చెప్పారు. కానీ ఆ పాప వినకుండా మంచి దుస్తులతో ఆడుకునింది మరియు ఆ దుస్తులు మురికైపోయాయి. ఆ చిన్న పాప పనులను గురించి నీవు ఏమి అనుకుంటున్నావు? ఇటువంటి కథన అలంకారిక ప్రణాళిక ప్రథమంగా అవ్యక్త స్థాయిలలో పనిచేస్తుంది. ఆ చిన్న పాప మాట వినకపోవడం మంచి పని కాదు కదా అని ఆమెను ఆశ్చర్యానికి గురి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కథనం యొక్క అద్భుతము మరియు శక్తి ఏమిటంటే ఇది ఈ విధమైన ఆలోచనలను అవ్యక్తంగా తెలియజేస్తుంది. ఇది తగినంత సూక్ష్మముగా ఉంటే కథ వినుచున్న వారిని ఆ కథ వాస్తవముగా జరిగిన పరిస్థితులలోకి నిమగ్నము చేస్తుంది. వినువారు తమను తాము సమర్థించుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇది వినేవారికి మరింత బోధించదగినదిగా ఉంటుంది. అపోస్తలుల కార్యములలో సుమారు 70% కథన రూపంలోనే ఉన్నది. ఈ పుస్తకములో చాలా వరకు లూకా ప్రత్యేకముగా పాఠకులకు ఇలా చెబుతున్నాడు, ఆదిమ సంఘములో దేవుని కార్యమును గూర్చి ఒక కథ చెబుతాను. వాస్తవానికి అతడు వారికి చెప్పిన కథ ఖచ్చితముగా నిజమైనది. వాస్తవిక చారిత్రక ప్రపంచములోకి ప్రవేశించున్నట్లు అతడు వారిని ఆహ్వానించాడు. అయితే అతడు నమోదు చేసిన వాస్తవాల నుండి ముగింపులను తన పాఠకులే భావించాలని అతడు ఆశించాడు. గనుక ఈ చరిత్రను ఒక కథ రూపములో ప్రస్తుతించాడు. కాబట్టి మనం అపోస్తలుల కార్యములను చదువునప్పుడు ఈ అవ్యక్త బోధనలను వెదకుట చాలా అవసరము. వాస్తవానికి ఏదైనా బైబిల్ కథనమును పరిశీలన చేసి మన జీవితాలలో అనువర్తించుకును ముఖ్య మార్గము ఒకటి, జరుగుతున్న కార్యములకు దేవుడు ఎలా స్పందిస్తున్నాడో చూడడం. అన్నిటినీ మించి ఆయన మాటలు మరియు కార్యాలు ఖచ్చితమైనవి. ఫలితముగా అపోస్తలుల కార్యములలో దేవుడు ఆమోదించే మరియు ఆశీర్వదించే, అదేవిధముగా ఆమోదించని మరియు శపించే విషయాలను మనం ఎల్లప్పుడూ గమనించాలి. దేవుడు ఆశీర్వదించే ప్రతిదీ మంచిది మరియు ఆయన ఆమోదించని శపించే ప్రతిదీ చెడ్డది. మనం అపోస్తలుల కార్యములు చదువునప్పుడు దేవునికి ఇష్టమైన నమ్మకాలు, వైఖరులు మరియు ప్రవర్తనలను అనుకరించాలి మరియు ఆయనను వ్యతిరేకించే వాటిని విడిచిపెట్టాలి. దీనికి మించి ప్రముఖ ఆదిమ సంఘ నాయకుల దృక్పథాల మీద లూకా అధికంగా ఆధారపడ్డాడు. గనుక లూకా యొక్క అవ్యక్త బోధన మీద మనము ఆధారపడే మరొక మార్గము లూకా మనకు ఇచ్చిన ఉదాహరణలను పరిశీలన చేయుట. అపోస్తలులు, ప్రవక్తలు మరియు గౌరవనీయులైన ఇతర సంఘ నాయకుల వంటి నమ్మకమైన ప్రజలు ఏదైనా చేసినప్పుడు లేదా చెప్పినప్పుడు మనము వారి ఎడల సానుభూతిపరులుగా ఉండుటకు పిలువబడ్డామని భావించాలి. వారి కార్యాలు తగినవి మరియు వారి సాక్ష్యము నిజమైనది. ఫలితముగా ఆ పిలుపుకు మన హృదయాలలో స్పందించుట మరియు వారి మాదిరిగా మన ప్రవర్తనను మరియు ఆలోచనలను మార్చుకొనుట మన బాధ్యతగా ఉండాలి. మరియు విరుద్ధము కూడా వాస్తవమే. అపోస్తలుల కార్యములలోని పాత్రలు అపోస్తలులు లేదా సంఘము ద్వారా ఖండించబడినప్పుడు వారి క్రియలు చెడ్డవనియూ వారి మాదిరిని మనము అనుసరించకూడదనియూ మనము భావించాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యములలో లూకా ఇచ్చిన భావాలు కేవలం ఇవి మాత్రమే కాదు, కానీ ఇవి ఆధునిక పాఠకులు బైబిల్ కథనముల నుండి సరైన భావనలను ఎలా చేయాలో నేర్చుకునుటకు సాపేక్షముగా కొంత పట్టును ఇస్తాయి. అపోస్తలుల కార్యముల సాహిత్య లక్షణము యొక్క ఈ అవగాహనను దృష్టిలో ఉంచుకొని అపోస్తలుల కార్యములను మనకు అనువర్తించుకుని మార్గమును ప్రభావితము చేయు మొదటి శతాబ్దము మరియు ఆధునిక ప్రపంచముకు మధ్య ఉన్న విచ్ఛేదములను చూద్దాము. బైబిల్ మన కొరకు వ్రాయబడినను తిన్నగా అది మనకు వ్రాయబడలేదు అని మనము గుర్తుంచుకోవాలి. వాస్తవిక పాఠకులు థియోఫిలా మరియు క్రీస్తు శకం మొదటి శతాబ్దపు ప్రజలు అని స్పష్టముగా మనకు తెలుసు. కాబట్టి ఒక విధముగా లుకా రచనను మనము చదువునప్పుడు ఆయన వారికి చెప్పిన మాటలను వారి తర్వాత పొందుతున్నాము. లూకా మనకు చెప్పినది మనము వినుటలేదుగాని తన పాఠకులకు చెప్పిన విషయములను మనము చాటుగా వినుచున్నాము. కాబట్టి అపోస్తలుల కార్యములలో కనీసము కొన్ని బోధలు థియోఫిలాకు మరియు లూకా యొక్క ఇతర వాస్తవిక పాఠకులకు వర్తించిన దానికి భిన్నముగా మనకు వర్తిస్తాయని మనము భావించాలి. ఈ వ్యత్యాసములను పరిగణలోకి తీసుకోకుండా లేఖనములో చూసిన దానిని ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం చేస్తే దేవుని వాక్యమును చాలాసార్లు ప్రమాదకరమైన మార్గాలలో తప్పుగా అనువర్తించుకుంటాము. లూకా ప్రపంచముకు మరియు మన ప్రపంచముకు మధ్య ఉన్న ఈ విచ్ఛేదములను రెండు మార్గాలలో సంగ్రహించుదాము. మొదటిగా, వారికి భిన్నమైన కాలములో మనము జీవిస్తున్నాము, మరియు రెండవదిగా, మొదటి శతాబ్దము నుండి ప్రపంచము కొంత మార్పు చెందింది. కాబట్టి లూకా యొక్క మొదటి పాఠకులకు మరియు మనకు వేర్వేరు పరిస్థితులు, పరిసరాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యముల మొదటి పాఠకులకు భిన్నమైన కాలములో మనము జీవిస్తున్నాము అను విషయమును పరిశీలన చేస్తూ ఆరంభిద్దాము. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు మొదటి శతాబ్దములో క్రీస్తు యొక్క అధికారిక సాక్షులైన అపోస్తలుల మీద దృష్టి పెడుతుంది అను విషయమును జ్ఞాపకముంచుకోవడం చాలా ప్రాముఖ్యం. అపోస్తలుల ద్వారా దేవుడు చేసిన అనేక కార్యాలు విమోచన చరిత్రలో ఆ కాలము మరియు స్థలముకు ప్రత్యేకమైనవి. అవి ఎన్నడూ పునరావృతం కానటువంటి అద్భుతమైన ప్రధానమైన నెరవేర్పులు. ఉదాహరణకు, అపోస్తలులు ఉనికిలో ఉండడమే ఒక విశేషమైన విషయం. తరువాత పాఠములో మనము చూడబోవచున్నట్లుగా మరొక అపోస్తలుడు ఉండి ఉండలేదు. ఒక విధంగా అపోస్తలుడుగా అర్హత పొందాలంటే ఆ వ్యక్తి పునరుద్ధానుడైన ప్రభువును చూసి ఉండాలి. మరొక విధముగా, ఆయనను ప్రత్యక్షంగా దేవుడే నియమించాలి. కాబట్టి మన సంఘ నాయకులను గౌరవించి వారికి విధేయత చూపాలని అపోస్తలుల కార్యములు మనకు బోధిస్తుందని చెప్పడం సహేతుకమైనదేగాని, నేడు మన మధ్యలో సజీవమైన అపోస్తలులు లేరు. క్రొత్త నిబంధన గ్రంథములో వారు ఇచ్చిన వ్రాతపూర్వక సాక్ష్యముకు కట్టుబడి ఉండడమే మనము చేయగల ఉత్తమమైన పని. దురదృష్టవశాత్తు ప్రతి యుగములో ఖచ్చితముగా అనుసరించే క్రైస్తవ జీవన నమూనా కొరకు అనేక క్రైస్తవ సమూహాలు అపోస్తలుల కార్యముల వైపు తిరిగాయి. ఉదాహరణకు, పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు అద్భుతముగా కుమ్మరించబడెను మరియు ఆయనను పొందుకున్నవారు అన్యభాషలలో సువార్తను ప్రకటించారని అపోస్తలుల కార్యములు 2:1-4 బోధిస్తున్నాయి. క్రీస్తు పరిచర్య కొరకు అపోస్తలులకు మరియు ఇతర ఆదిమ విశ్వాసులకు శక్తిననుగ్రహించుటకు ఆత్మ యొక్క ప్రారంభ కుమ్మరింపులో జరిగిన ప్రత్యేక సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు అపోస్తలుల కార్యములలో అక్కడక్కడ జరిగాయి, కానీ కేవలము అపోస్తలుల యొక్క పనికి ఫలితముగా మాత్రమే జరిగాయి. ప్రతి విశ్వాసి తన ప్రవర్తనలో రూపాంతరపరచబడి సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్మను పొందుకునుట అను సత్యమే అపోస్తలుల కార్యములలో స్థిరమైన విషయముగా ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క కొన్ని రకముల వ్యక్తీకరణములు ఉనికిలో ఉండుట లేదా లేకపోవుట అపోస్తలుల కార్యములలో స్థిరముగా లేనిది. ఏదేమైనా, నేడు కూడా వివిధ భాషలలో లేదా అన్య భాషలలో సువార్తను ప్రకటించుట ద్వారా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడాలి అని సంఘములో కొన్ని శాఖలు బలవంతం చేస్తున్నాయి. బాగుగా అర్థము చేసుకునే క్రైస్తవులు మొదటి శతాబ్దముకు మరియు మనకాలముకు మధ్యనున్న విచ్ఛేదములను అర్థము చేసుకున్నటలో విఫలమైనప్పుడు అపోస్తలుల కార్యముల యొక్క బోధలను విరుద్ధ పద్ధతిలో అనువర్తించుకోవడానికి ప్రయత్నిస్తారు. అపోస్తలుల కార్యముల యొక్క వాస్తవిక శ్రోతలకు భిన్న కాలములో జీవించుటతో పాటుగా వేర్వేరు సంస్కృతులు మరియు వ్యక్తిగత పరిస్థితులు వంటి భిన్న పరిస్థితుల్లో కూడా మనము జీవించుచున్నాము. అపోస్తలుల కార్యములలోని సంఘటనలన్నీ మొదటి శతాబ్దపు చారిత్రక పరిస్థితులలో జరిగినవి మరియు లూకా కథనములోని అనేక అంశాలు ఈ చారిత్రక మరియు సాంస్కృతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దురదృష్టవశాత్తు అపోస్తలుల కార్యముల బోధల ఎడల నిజాయితీగా ఉండు ప్రయత్నములో శతాబ్దాలుగా అనేక క్రైస్తవ సమూహాలు మొదటి శతాబ్దపు సంఘము యొక్క సాంస్కృతిక ఆచారాలలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాయి. ఉదాహరణకు, సంఘము ఇంటింటా కూడుకున్నారని అపోస్తలుల కార్యములు 5:42 మనము చదువుతాము. దీని ఆధారముగా నేటి సంఘము సంఘ భవనాలలో కాకుండా ఇండ్లలోనే కూడుకోవాలని కొందరు క్రైస్తవులు పట్టుబడుతున్నారు. మరియు యెరూషలేములోని సంఘము విధవరాండ్రకు ఆహారం అందిస్తుందని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తాము. తత్ఫలితముగా ప్రతి సంఘము దాని యొక్క పరిచర్యలో భాగంగా విధవరాండ్రకు ఆహారము పెట్టాలని కొందరు క్రైస్తవులు పట్టుబడుతున్నారు. వాస్తవానికి నేడు సంఘము ఇండ్లలో కూడుకోవడం లేదా విధవరాండ్రకు ఆహారం పెట్టడంలో తప్పులేదు. కానీ ఈ ఆచారాలు మొదటి శతాబ్దపు పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నాయని మనము గుర్తించాలి. ఉదాహరణకు, హింస వలన వారు ఇండ్లలో కూడుకున్నారు. హింస తక్కువగా లేదా అసలు లేకుండా ఉన్న ప్రదేశాలలో సంఘం ఇండ్లలో కూడుకునే అవసరత లేదు. మన పరిస్థితులు వారి పరిస్థితులను పోలియున్నంత వరకు ఇవి బైబిల్ సూత్రాల యొక్క చట్టబద్ధమైన అనువర్తనలుగా ఉండవచ్చు. కానీ మన పరిస్థితులు వాటికి భిన్నముగా ఉంటే ఇవే బైబిల్ సూత్రాలను విభిన్న మార్గాలలో అనువర్తించుకునే బాధ్యత మనకు ఉన్నది. వాస్తవానికి అపోస్తలుల కార్యములలో కూడా ఒకే విధమైన సూత్రము యొక్క విభిన్న అనువర్తనాలను మనము కనుగొంటాము. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44-45 వచనాలలో యెరూషలేములోని సంఘము దాని యొక్క వనరులను ఉమ్మడిగా కలిగి ఉందని లూకా వివరించాడు. అయినను అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘాలు సాంఘిక జీవనమును గూర్చిన ప్రస్తావన లేకుండా మరియు ఏ ఆచారమును గూర్చిన విమర్శ లేకుండా ధనికులైన పౌరులు లేదా నగర నాయకుల ఇండ్లలో కూడుకునేవారని అపోస్తలుల కార్యములలోనే మనము కనుగొంటాము. ఆరంభము నుండి కూడా అవే బైబిల్ సూత్రాలు ప్రస్తుత పరిస్థితులకు తగిన విధముగా అనువర్తించబడాలని సంఘము గుర్తించింది. కేవలము అనుకరణను ఒక బాధ్యతాయుతమైన అనువర్తనానికి ప్రత్యామ్నాయంగా మనం ఎన్నడూ చేయకూడదు. అపోస్తలుల కార్యముల యొక్క సాహిత్య లక్షణమును వివరించుకున్నాము మరియు లూకాకాలముకు మరియు మన కాలముకు మధ్యనున్న విచ్ఛేదములను విస్తృతముగా వివరించాము. గనుక ఇప్పుడు మొదటి శతాబ్దముకు మరియు ఆధునిక ప్రపంచముకు మధ్యనున్న కొన్ని ప్రాముఖ్యమైన కొనసాగింపులను చూద్దాము. తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాలలో ఒకే త్రియేక దేవుడు మనకున్నాడు. క్రీస్తులో దేవుని రాజ్యమును స్థాపించాలనే ఒకే లక్ష్యము ఉంది. మరియు విశ్వాసము, మారుమనస్సు, విధేయతతో మనము స్పందించవలసిన ఒకే సువార్త, ఒకే రక్షణ మరియు విమోచన సందేశము ఉంది అని చెప్పుచు రెండు కాలముల క్రైస్తవుల మధ్యనున్న కొనసాగింపులను మనము సంగ్రహించవచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కలిగి ఉన్న దేవుడే మనకునూ ఉన్నాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తూ ఆరంభించుదాము. రక్షణ చరిత్రను గూర్చిన లూకా నివేదన అపోస్తలులు మరియు ఆదిమ సంఘము సేవించిన ప్రభువైన యేసుక్రీస్తునే మనము సేవిస్తున్నాము మరియు సాక్ష్యమిస్తున్నాము అని మనకు జ్ఞాపకము చేస్తుంది. మొదటి శతాబ్దములో ఉనికిలో ఉన్న అదే పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుని బలపరుస్తున్నాడు మరియు మనము ఒకే తండ్రి యొక్క మహిమ మరియు గౌరవము కొరకు అంతా చేస్తున్నాము. మన త్రియేక దేవుడు మారనివాడు. దేవుడు సువార్త ద్వారా మొదటి శతాబ్దములో అద్భుతమైన మార్గాలలో పనిచేశాడు మరియు నేడు కూడా తన పనిని కొనసాగించుచున్నాడు. దేవుడు నీ వ్యక్తిగత జీవితములో నుండి లేదా నీ సంఘ జీవితములో నుండి లేదా డినామినేషన్ నుండి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తే పరిస్థితులు ఉండవలసిన రీతిలో లేవు అని అర్థము. నశించిన వారికి రక్షణను అనుగ్రహిస్తూ సంఘమును కట్టుచున్న దేవుని పనిలో మనము ఆయనను చూడకపోతే మన జీవితాలలో మరియు సంఘాలలో ఆయన యొక్క కృపారక్షణ కార్యమును జరిగించుట కొనసాగించమని వేడుకొనుచు విశ్వాసము మరియు మారు మనసుతో మనము ఆయన వైపు తిరగాలి. ఒకే దేవునిని కలిగి ఉండుటతో పాటుగా నేటి క్రైస్తవులు అపోస్తలుల కార్యములలో సంఘము కలిగి ఉన్న లక్ష్యమునే కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యములలో అపోస్తలుల ద్వారా ఆయన రాజ్యమును నిర్మించుటయే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండినది. సువార్త ప్రకటన ద్వారా సంఘ పరిమాణాన్ని పెంచుతూ సంఘమును పోషిస్తూ ఈ లక్ష్యము కొరకు వారు పనిచేశారు. కాని బూదిగంతముల వరకు దేవుని రాజ్యమును విస్తరించుటకు కొన్ని సంవత్సరాల పాటు 1 డజను మంది కష్టపడుట కంటే ఎక్కువ సభ్యులు అవసరమని వారికి తెలుసు. గనుక వారితో పాటుగా పనిచేయడానికి మరియు వారి మరణము తర్వాత కొనసాగించడానికి సంఘమును సిద్ధపరిచారు. యేసు తన రాజ్యమును కట్టుటకు అపోస్తులులను నియమించిన రీతిగానే అపోస్తులులు ఈ బాధ్యతను సంఘముకు అప్పగించారు. వాస్తవానికి రాజ్యమును నిర్మించే ఈ బాధ్యత క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినంత వరకు ముగియదు. కాబట్టి ఆధునిక సంఘం యొక్క లక్ష్యము క్రీస్తులో ఆయన రాజ్యమును నిర్మించాలనే దేవుని లక్ష్యాన్ని అనుసరించుట, మరియు ప్రపంచమంతటినీ మరియు సమస్త జీవులన్నిటినీ ఆయన ప్రభుత్వములోనికి నడిపించుటయ్యై ఉన్నది. మనము దీనిని చేసే ఒక మొదటి మార్గము రక్షణ, నైతికత, దైవిక స్వభావం, సంబంధములు, సువార్త మరియు జీవితములో ప్రతి విషయమును గుర్చిన అపోస్తులుల బోధనపై ఆధారపడుట. మనము క్రీస్తుని గౌరవించి ఆయనకు విధేయత చూపించాలంటే సంఘము అపోస్తులుల యొక్క అధికారిక సాక్ష్యానికి లోబడి ఉండాలి. ఉదాహరణకు, అపోస్తులులు అనేక సంస్కృతులు మరియు పరిస్థితులలో రాజ్యమును విస్తరించిన వివిధ మార్గాలను లూకా జాగ్రత్తగా రికార్డు చేశాడు, మరియు వారి మాదిరిని అనుసరించి మన కాలములో రాజ్యపు లక్ష్యాన్ని కొనసాగించడానికి ఈ విధమైన మార్గాలను ఉపయోగించవచ్చు. అవును, ఆధునిక మరియు ప్రాచీన ప్రపంచముల మధ్య విచ్ఛేదముల వెలుగులో మనము కొన్ని మార్పులు చేయాలి, కాని మన సొంత లక్ష్యాన్ని అనుసరించుట కంటే దేవుని లక్ష్యానికి లోబడి ఉండుటకు చూస్తున్నాము గనుక దాని వెనుక ఉన్న లక్ష్యము మరియు సూత్రాలు ప్రతి యుగములోనూ ఒకే విధముగా ఉంటాయి. చివరిగా, ఒకే దేవుడు మరియు ఒకే లక్ష్యమును కలిగి ఉండటంతో పాటుగా మొదటి శతాబ్దపు సంఘము వలనే ఆధునిక క్రైస్తవులు ఒకే సువార్తను ప్రకటించడానికి పిలువబడ్డారు. ప్రపంచం ఎంత మారినా ఒక విషయం స్థిరంగా ఉంది. మానవులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఆయనకు దూరముగా ఉన్నారు, విమోచన అవసరతలో ఉన్నారు. మనందరికీ ఒకే రక్షణ అవసరం, మరియు ఆ రక్షణ క్రీస్తులో లభిస్తుంది. ఎందుకంటే ఆయన మన పాపములను క్షమించి ఆయన రాజ్యములోకి మనలను తీసుకువస్తాడు. మొదటి శతాబ్దములో అపోస్తులులు బోధించిన సువార్త సందేశము ఇది. ఇది అపోస్తులుల కార్యములలో లూకా ప్రకటించిన సువార్త సందేశం, మరియు నేడు మనము హత్తుకొని లోబడవలసిన సువార్త ఇది. మరియు ఈ సందేశం చాలా అర్థవంతంగా ఉంది. అపోస్తులుల కార్యములు 16:31 ఫిలిప్పీ చెరసాల నాయకునికి పౌలు సీలలు చెప్పినట్లుగా, అందుకు వారు ప్రభువైన యేస్సునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. ఈ చిన్న సందేశముకు గంభీరమైన భావములు ఉన్నాయి. ఇది మన వ్యక్తిగత మరియు సంఘ జీవితాల యొక్క అంశాలన్నింటినీ కలిగి ఉంది. మనం మార్పు చెందాలని, ప్రపంచముకు సువార్త సాక్షులుగా ఉండాలని మనలను సవాలు చేస్తుంది. ఈ సువార్త ప్రజలందరికీ, ప్రదేశాలన్నిటిలో మరియు కాలములన్నిటిలో ఒకే విధముగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ యొక్క పాపమును విడిచి క్రీస్తును విశ్వసించడానికి పిలువబడ్డారు. ప్రజలందరూ ఆయన ప్రభుత్వముకు లోబడి ఆయన రాజ్యమును నిర్మించాలి. ఈ పిలుపు అపోస్తులుల కాలము నుండి బూదిగంతముల వరకు ప్రకటించబడినట్లే మన కాలములోని ప్రతి వ్యక్తికి చేరాలి. విధేయతగా ఉండుమని యూదులకు మరియు అన్యులకు, ధనికులకు మరియు దరిద్రులకు, పురుషులకు మరియు స్త్రీలకు, గౌరవనీయులకు మరియు తుచ్చమైన వారికి పిలుపునిస్తుంది. ఇది తన తండ్రి మహిమ కొరకు పరిశుద్ధాత్మ చేత అధికారము పొందిన క్రీస్తు మాట గనుక అన్ని విధములైన ప్రతిఘటనలను మరియు అవరోధములను అధిగమిస్తుంది. అపోస్తలుల కార్యములు బోధిస్తున్నట్లుగా విమోచన అభివృద్ధిని మరియు విస్తరణను ఆపడానికి ఏ విచారణ, ఉద్రిక్తత, ఏ వ్యతిరేకతకు శక్తి లేదు. ఇందుమూలముగానే ఆధునిక క్రైస్తవులు అపోస్తులుల సువార్తను ప్రకటించుటలో మరియు ధృవీకరించుటలో ప్రామాణికముగా మరియు ధైర్యముగా ఉండాలి. క్రీస్తుయందు విశ్వాసము మారుమనసులోకి ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాలి, మరియు దేవుని రాజ్యములో నమ్మకమైన పౌరులుగా వారిని చేర్చాలి. ఈ పాఠములో లూకా అపోస్తులుల కార్యములలో ఉపయోగించిన అలంకారిక ప్రణాళికలను, విషయ సూచికను మరియు ఆయన బోధనను ఆధునిక అనువర్తనములోకి నడిపించే మొదటి మెట్లను మనము చూచాము. ఈ అంశములను గూర్చిన మన వివరణ మన కాలములో ఆయన అధికారిక బోధనలను అర్థము చేసుకుని, మెచ్చుకొని వాటి ప్రకారంగా జీవించే మార్గాన్ని మనకు అందించాలి. అనేక మార్గాలలో అపోస్తులుల కార్యములు క్రీస్తు కాలముకు మరియు ఆధునిక సంఘపు కాలముకు మధ్య ఒక ద్వారముగా పనిచేస్తుంది. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, కార్యము మరియు బోధనలు ఏ విధముగా అర్థము చేసుకొనబడి ఆదిమ సంఘములో అనువర్తించబడ్డాయో ఇది వివరిస్తుంది. మరియు ఆధునిక క్రైస్తవులమైన మనము వాటిని అర్థము చేసుకుని అవే ఆలోచనలను మన జీవితాలలో అనువర్తించుకునే పద్ధతులను అందిస్తుంది. కాబట్టి అపోస్తలుల కార్యములలో లూకా పద్ధతులను మరియు ఉద్దేశాలను మనం ఎంత ఎక్కువగా గుర్తించగలుగుతామో మన పునరుద్ధాన రాజును గౌరవించి సేవ చేయుటకు మనము అంత సమర్థులమై ఉంటాము.